ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. వెంకటం 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 ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ 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 ఓం నమో భగవతే వాసుదేవ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ, నారాయణ 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 ఓం నమో నారాయణాయ. శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ, శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ, శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచలం 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 అరుణాచలం. ఇది నేను ఆత్మబంధువుల ఈ రోజున మనం ఆనందరాజు గారు 28వ వర్ధంతి సభను పురస్కరించుకుని మన ఇక్కడ అందరూ సమావేశమయ్యారు. ఆనందరాజు గారు వరకు మాటలు చాలా క్రమశిక్షణగా ఉన్నారు. మన చదువు కంటే, మనకున్న ధనం కంటే, మనకున్న సామాజికమైన కీర్తికంటే జీవితంలో అనేకంత ప్రాముఖ్యత క్రమశిక్షణకి ఇవ్వాలి. టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ అండ్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా సెల్ఫ్ సెల్ఫ్ ను పొందరు. ఆ నిగ్రహం లేకుండా ఏదైతే మనం మనో నిగ్రహం అనుకుంటున్నాం, దాని తాలూకు నిగ్రహం లేకుండా దానికి సపోర్ట్గా ఉన్నటువంటి, దానికి అంతర్యామిగా ఉన్నటువంటి, దానికి అంతర్లీనంగా ఉన్నటువంటి, అది ఏ సోర్స్లోంచి వస్తుందో, ఆ మనసు క్రమశిక్షణ లేకుండా అది ఏ సోర్స్లోంచి ఏ మూలంలోంచి వస్తుందో అక్కడ దాన్ని పంపలేదు. మీకు సగనేమగా సుస్పష్టంగా మీకు మనం చెప్పేది ఏంటంటే, అవుట్ సైడ్ గొడవ వల్ల నాకు మోక్షం రాదు. ఏదో బాహ్యంగా ఏదో గుడి కట్టించటం, లేదా ఇంకో మంచి పని చేయటం, ఏదో స్కూల్ కట్టించటం, అటువంటి వాటి వల్ల మనకు ఆత్మజ్ఞానం కలగదు. అది మంచి పని అంటే మంచి పని చేయటం, మంచిగా ఉండటం, దానివల్ల మానసికంలో శుద్ధి కలుగుతుంది, మనసు ప్యూరిఫై అవుతుంది. కానీ అంత మాత్రం చేసే జ్ఞానం కలగదు. ఆ పని చేసేటప్పుడు మన తలంపు ఎలా ఉంది, ఏదైనా మాట మాట్లాడితే, ఏదైనా పని చేస్తే, పని చేస్తే, ఏదైనా ఒక సంకల్పం వస్తే అక్కడ మనకి ఇండివిజువలిజం ఉందా? ఇవన్నీ ఏదో వ్యక్తిభావంతో చేస్తామా? ఆ ఇండివిజువల్ నచ్చిపోయి చేస్తున్నామా? అది ఈశ్వరుడు చూస్తాడు. చాలా మంది ఏమంటారంటే భగవంతుడు మాకు అన్యాయం చేస్తాడు. భగవంతుడు ఎవరికి అన్యాయం చేయడు. కొంతమంది అంటారు భగవంతుడు మాకు అన్యాయం చేస్తున్నాడు అన్నాడు. భగవంతుడు ఎవరికి అన్యాయం చేశాడు? అలా అన్యాయం చేస్తాడంటే భగవంతుడే కాదు, భగవంతుడు అందరికీ న్యాయం చేస్తాను ఉంటాడు. కానీ నీకు నచ్చకపోతే, నీ తలంపుకి నచ్చకపోతే, దాన్ని యాక్సెప్ట్ చేసే శక్తి మీకు లేనప్పుడు అది అన్యాయం అన్యాయం అని అనుకుంటారు. భగవంతుడి సంకల్పం ప్రకారమే సృష్టి, నీ జీవితం నా జీవితం మొత్తం సృష్టి అంతా కూడా ఎవరి పంచిపోతాలతో సహా మొత్తం ప్లానెట్, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మన లైఫ్ ప్లాన్ అన్నీ కూడా భగవంతుడి సంకల్పాన్ని బట్టి నడుస్తున్నాయి. భగవంత సంకల్పాన్ని కాదని మనం ఏమీ చేయలేదు. ఉన్నదంతా భగవంతుడే, అది కాదని మనం చేసేది ఏముండదు. భగవంతుడు మనకంటే వేరుగా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? భగవంతుని కాదని కూడా మనం ఏదైనా సాధించగలం, భగవంతుని కాదని కూడా మనం ఏదైనా పని చేయగలం అని ఆ దేహగతమైన నేను, మనోగతమైన నేను, ఆ వ్యక్తి భావన ఉండ కాబట్టి మీరు సాధన చేయమంటున్నారు. కానీ ఆ వ్యక్తి భావన మీకు లేకపోతే సాధన తోటి పని లేదు. మనం భగవంతుడికి వేరుగా లేము. మనందరం భగవంతుడిలోంచి వచ్చాం, భగవంతుల్లో పోయాం, మళ్ళీ భగవంతుడిలో ఐక్యం అవుతా సముద్రం నుంచి కరకం వస్తాయి, మళ్ళీ కరకం సముద్రంలోనే ఉంటుంది, మళ్ళీ ఐక్యం అవడం కూడా సముద్రంలోనే అవుతుంది. ఈ విశాలమైనటువంటి చైతన్య స్థాయిలో అందు నుంచి బుడగలు వచ్చినాయి, బుడగలన్నీ అందు నుంచి వచ్చినాయి. మళ్ళీ కొంతకాలంలో సముద్రం ఇటు అటు మన దేహాలు బుడగలు అటు ఇటు తిరుగుతున్నట్టు తిరగడుతున్నట్టే ఆ కరకాలు అయ్యి ఆ బుడగలు అయ్యి కనిచేపు నీటిలో తిరుగుతా మళ్ళీ బుడగ సముద్రంలో ఐక్యం అయిపోతాయి. ఈ బుడగలు టెంపరీగా కనిపిస్తున్నాయి, ఆ బుడగ కింద కనిపించే కూడా నీరు. మీలో ఇంతమంది జీవకోటిగా కనిపించే వాళ్ళు కూడా పరమాత్మ. నీరు లేకుండా బుడగ రాదు, నీరు లేకుండా కెరటం రాదు. అలాగే పరమాత్మ అంటూ ఒకటి లేకపోతే, భగవంతుడు అంటూ ఒకటి లేకపోతే మనకు అస్తిత్వం లేదు. బుడగ లేకుండా సముద్రం ఉండగలదు, కానీ సముద్రం లేకుండా బుడగ ఉండలేదు. కెరటం లేకుండా సముద్రం ఉండగలదు, కానీ సముద్రం లేకుండా కెరటం ఉండలేదు. మన అందరికీ ఎగ్జిస్టే లేదు. మనం ఏదిగా ఉన్నాము, ఇదే మా ఎంతిది. మనం ఏదిగా ఉన్నాము దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది అని మా ఇకపోతే మనం కాని దాన్ని తెలుసుకుంటే మనం ఏదిగా ఉన్నాము, ఏ బ్రహ్మగా ఉన్నాము, ఏ వస్తువుగా ఉన్నాము దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనలో మనమే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏ మనిషినా ఏ పని చేసినా ఆనందం కోసమే చేస్తాడు. పెళ్లి చేసుకుంటే ఆనందం కోసం, డబ్బు సంపాదిస్తే ఆనందం కోసం, అధికారం సంపాదిస్తే ఆనందం కోసం, ఏదైనా పది రోజులు మంచి పనులు చేస్తే సోషల్ వర్క్ ఏదైనా చేస్తే అది ఆనందం కోసం. ప్రతి మనిషి ఆనందం కోసం పని చేస్తాడు, కానీ ఆనందం దొరకదించేది బయట లేదు. కాబట్టి ఆనందం కోరుకోవటం తప్పలేదు, అది ఎక్కడ కూడా వెతికితే దొరుకుతుంది, కానీ అవుట్ సైడ్ లేక ఆనందం లేదు. మీకు ఎప్పుడున్నా అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఎక్కడ వస్తుంది, సంతోషిస్తారు. మరి దుర్దృష్టం వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది. మీకు ఎందుకంటే అదృష్టం వచ్చిందనుకోండి, కొంత ఎమోషన్ వస్తుంది. తర్వాత ఏదైనా దురదృష్టం వస్తే బాధ వస్తుంది, పెయిన్ వస్తుంది. అసలు ప్రెజరు పెయిన్ లేవు అని ఎమోషన్స్. మీకు ప్రెజర్ వస్తే అది ప్రెజర్ కాదు, మీరు అనుకుంటారు అది ఎమోషన్. ఏదో పెయిన్ వచ్చిందనుకోండి, మీకు ఇష్టమైన సంఘటన జరిగితే మీకు కుంగిపోతారు. అది కూడా కుంగిపోవడం కూడా ఒక రకమైన డిప్రెషన్, ఒక రకమైన ఎమోషన్. మీకు ఏదైనా అనుకోలేని పరిస్థితులు వస్తే పొంగిపోతారు, అది కూడా ప్లేజ్, అది కూడా ఎమోషన్స్. లైఫ్ అంతా ఎమోషన్స్ తప్పించేయం లేదు. ఈ సారా ఏంటంటే ఉన్నదేదో ఉంది, కానీ మన బుద్ధి విషయం కానీ, మన మనస్సు విషయంలో కానీ, మన దేహం ఈ మూడు సంబంధం లేకుండా ఉన్నది. మనకు మనసు తెలుసు, బుద్ధి తెలుసు, శరీరం తెలుసు, కానీ అసలు సత్యం నగర సత్యం. ఏ విధంగా అయితే ఆ ఫిజిక్స్ లో, మ్యాథ్స్ లో, మనం ఈ భౌతిక శాస్త్రాల్లో ఐన్స్టీన్ మనం ఏ విధంగా అయితే సైంటిస్ట్ అంటున్నాము, రమణ మహర్షి గారు స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయనేమో ఫిజిక్స్ కి సైంటిస్ట్, రమణ మహర్షి గారు స్పిరిచువల్. ఆయన ఏ చెప్పినా హేతుబద్ధంగానే చెప్పాడు. ఆ చిన్నప్పుడు ఐన్స్టీన్ చిన్నప్పుడు చదువుకు జర్మనీలో చదువుకున్నాడు, తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యాడు. చదువుకోవడం జర్మనీలో చదువుకుంటే మూడో తరగతి నాలుగో తరగతి చదివేటప్పుడు మాస్టర్ మీరు నాకు లెక్క చెబుతున్నారు, నాకు అర్థం అవటాలి. కానీ ఎప్పుడైనా ఐన్స్టీన్ చిన్నప్పుడు అడిగితే ఏంట్రా భగవంతుడు నేను మెదడు లేకుండా పుట్టించాడా అని ఒకటి మాస్టర్, ఏమిట్రా ఐన్స్టీన్ నువ్వు అంత మేధావి ఇంతవరకు జన్మించలేదు. అంటే మేధావి అంటే మన హిస్టరీ రికార్డ్ చేసినంతలో అంత మేధస్సు గలవాడు ఆవిడ మ్యాథ్స్ లో ఫిజిక్స్ లో, మ్యాథ్స్ లో ఫిజిక్స్ సరసంగా కొంతమంది మ్యాథ్స్ బాగుంటారు, మళ్ళీ వాడు ఫిజిక్స్ లో ఫెయిల్ అవుతారు. అంటే మ్యాథమెటిక్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వేరు, ఫిజిక్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వేరు. అని అన్నోడే టీచర్ గారు ఏంట్రా
నేను చెప్పిన లెక్క నీకు అర్థమవుతా అంటున్నా, భగవంతుడు నిన్ను మెదడు లేకుండా పుట్టించాడు అనేవాడు. అంత మెదడు ఉండాలి. ఆ రోజుల్లో 3వ తరగతి చదువుకున్న రోజుల్లో అప్పుడు ఆ గుర్తింపు టీచర్కి లేదు. ఏమిట్రా అందరికీ ఎంతో కొంత అర్థమవుతుంది, నీకు మెదడు లేకుండా పుట్టించాడా దేవుడు, ఏంటి ఒక్క లెక్క నీకు అర్థమవుతుంది, నీకు 2-3 సార్లు చెప్పినా నీకు లెక్క సరిగ్గా తిరుగుతుంది ఉడికే. ఆ టీచరు అలా అనివాడు. ఎంత చెప్తానంటే అందులో ఆ బ్రెయిన్ లో ఏదో గొప్ప శక్తి ఉందని ఆయనే ఈ సిద్ధాంతం కనిపెడుతూ మొత్తం మీద మోడర్న్ ఆఫ్ అదే ఆయన ఫాదర్ ఇంచుమించుగా ఆయన ఇంచుమించుగా ఈ మోడర్న్ సైన్స్ కంతా కూడా ఈ రోజున హైడ్రోజన్ బాంబులు ఆటం బాంబులు ఇంకా టెక్నాలజీ చాలా అభివృద్ధి అయిందంటే ఆయన కారణం. ఈయన అట్లకి పితామహుడు ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీకు ఆ టైంలో ఆయనకు ఎలా అనిపించింది. తర్వాత ఇంకోటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమైనా చేస్తే ఆ టీచర్ వాళ్ళు ఒక 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 లెక్కన 10 తరహాలు ఆన్సర్ రాదు చెప్పగలరు. మనకు ప్రాబ్లం ఇచ్చాడనుకోండి, ఆ మాస్టర్ ఏ మతలబ్బులు చెప్పారో ఆ మతలబ్బులను లెక్క చేయగలరు. ఆ టీచర్స్ కూడా అర్థం కాని పద్ధతిలో వాళ్ళు లెక్క ఆన్సర్ తీసుకురాగలరు. ఆ వండర్ఫుల్ బ్రెయిన్ అంటే గిఫ్ట్. అది ఆవిడ ఇచ్చాడు, ఆడికి బ్రెయిన్ భగవంతుడు ఇచ్చాడు. ఇది మర్చిపోకూడదు, మనం ఎప్పుడు భగవంతుడు మర్చిపోకూడదు. ఇప్పుడు అదే సంగీత విద్వాంసులున్నారు, వారికి సంగీతం బాగా పాడుతున్నారనుకోండి, అది ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అది విశ్వనాథరాజు గారు ఉన్నారు, ఆయనకు వ్యాపారం చేయటంలో సొంతంగా ఆలోచించుకోగలరు, సొంతంగా వ్యాపారం చేయగలరు, ఆ వ్యాపారానికి సంబంధించిన తెలివి ఉంది. అది ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చారని సొంతంగా దేవుడు ఇస్తే వచ్చింది, అది ఎక్కడి నుంచి వస్తుంది? అది మిగతా అన్నదమ్ములందరికీ ఎందుకు రాలేదు? అది వారసత్వంగా వస్తేనే. అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అది అంచేత ఏది ఇచ్చినా భగవంతుడి ప్రసాదే మనం కాదు. మనం అనుకుంటాం మనం తెలివితేటల వల్ల సాధించాం, ఇలా అనుకుని లోపల నష్టపోతాం, జీవితంలో చాలా నష్టపోతున్నాం మనం. ఇంచేదంటే భగవంతుడు సాధించి పెట్టిందే మనం సాధిస్తున్నాం. అర్జున, నేను ఎవరైతే అందరినీ చంపేసి పోగులు పెట్టించానో వాళ్ళనే చంపటం అదనంగా నువ్వు ఎవరిని చంపక్కర్లేదు. నేను వీళ్ళందరినీ చంపేసి ఉంచాను, ఎవరిని భీష్ముడిని కర్ణుడిని దూరండి, నేను చంపేసి ఎవరినైతే ఉంచానో వాళ్ళని చంపి నువ్వు చేతి రాగించటమే నిమిత్త మాత్రం భవ సర్వ సాక్ష్యం. అంటే లోపల శాంతి ఉంది, మనకు శాంతి కావలసిన లోపల ఉంది. అంటే మనకు క్రమశిక్షణ ఉంటే, మనోనిగ్రహం ఉంటే, ఇంద్రియ నిగ్రహం ఉంటే మనకి చేపలేం తగ్గుతాంటే, ఆ రోజు కాలేదు చేపలేం కనుక తగ్గుతాంటే మనసు ఎంటర్ అవ్వటం బయట వేడిగానే ఉంది. మనం చల్లగా కూర్చున్నాం, ఇక్కడ బయట ఎలా ఉంది? వేడిగానే ఉంది. ఇక్కడ ఎంత చల్లగా ఉందో బయట ఎంత చల్లగా ఉందని అనుకోకండి. ఇక ఊరికి ఏసీలో కూర్చున్నాం. అలాగే నీకు ఆత్మజ్ఞానం కలిగితే, ఆత్మశాంతి కనుక కలిగితే, బయట పరిస్థితులు మీకు 100 రూపాయలు వ్యతిరేకంగా ఉన్నా మీ మైండ్ ఏసీలో ఉన్నట్టు ఉంటుంది. సబ్జెక్ట్ మీకు అర్థమైతే బాహ్య పరిస్థితులు ఇంకా 100 రూపాయలు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అంటే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతున్నప్పటికీ మీ మైండ్ మీదకి ఏసీలో ఉన్నట్టుంది. ఏం చేస్తుంది? లోపల నుంచే శాంతి తీసుకుంటూ ఉంటుంది, లోపల నుంచే సుఖం తీసుకుంటూ ఉంటుంది. బయట ప్రపంచంలో ఏ వస్తువులైనా సుఖం లేదు. సుఖం ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. ఆ స్పిరిచువల్ హార్ట్లో, ఫిజికల్ హార్ట్లో కాదు, ఆ స్పిరిచువల్ హార్ట్లో ఉంది. మీకు ఏదైనా కోరిక నెరవేరిందనుకోండి, ఆ కోరిక నెరవేరటం వల్ల శాంతి వచ్చింది అనుకుంటారు, కాదు. ఆ కోరిక నెరవేరటం వల్ల మీ మైండ్కి అంతర్ముఖం అవుతుంది. అక్కడ హృదయంలో ఏదైతే జ్ఞాన గంగ ఉందో, హృదయంలో ఏదైతే శాంతి ఉందో, ఆ శాంతిని పీల్చుకుంటుంది మైండ్. అంచేది అది కోరిక నెరవేరటం వల్ల మైత తాత్కాలికం, మళ్ళీ విజృంభించి శిరస్సులోకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఉన్నదంతా హృదయంలోనే ఉంది, బయట ఏమి లేదు. బయట ఏమి లేదు, లోపల నుంచి మనకి కోరికలు వస్తాయి, లోపల నుంచి వాసనలు వస్తాయి, లోపల నుంచి తలంపులు వస్తాయి, బయట నుంచి కష్టాలు వస్తాయి. బయట నుంచి వచ్చే గొడవలు ఇదేదో విరోధుల వల్ల బంధువుల వల్ల మరొక సమస్య, బయట నుంచి వచ్చి అడిగినమే కష్టం అంటారు. లోపల నుంచి వచ్చి కోరికలు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ కోరికలు. అంటే మనం కర్మ రహస్యం తెలుసుకుని పనిచేస్తే మన కోరికలు తాగుతారు. కర్మ రహస్యం తెలుసుకుని చెయ్యాలి. మనం పని చేసేటప్పుడు మనం ఏమి ఆ పని పని కోసం చేస్తూ ఉండాలి. పని చేసేటప్పుడు వచ్చేది వస్తుంది, రాంది రాదు, ఎక్స్పెక్టేషన్ పనికి రాదు. ఇంకేది మీ ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్ లేదో అక్కడ డిజపాయింట్ పెట్టుండదు. మన ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసినంత మాత్రం చెప్పి వచ్చి తక్కువ రాదు. కానీ ఎక్స్పెక్టేషన్ వల్ల ఉంటే ఎక్కువ వచ్చేస్తుందని మనం అనుకుంటా ఉంటాం, కాదు. అంటే కర్మ రహస్యం, కర్మ చేయటంలో టైర్ అవ్వండి. నేను కొంతమంది చూశాను రోజుకి 14 గంటలు పనిచేసి అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన ముఖాల్లో ఉంటాయి. డిసెంబర్ 4 గులాబీ పువ్వులు ఎలా ఉంటాయో, డిసెంబర్ 4 గులాబీ పువ్వులు ఎంత అందంగా ఉంటాయో, కొంతమంది 12 గంటలు 13 గంటలు వర్క్ చేసి ముఖం శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కొంతమంది 10 నిమిషాలు పనిచేస్తే టైర్ అయిపోతారు. దాని కారణం ఏంటంటే మనం పని చేయటం వల్ల టైర్ అవ్వం. రోజుకి 16 గంటలు 14 గంటలు 15 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఫ్రెష్గా ఉంటారు, మనకంటే బాగుంటారు. పైగా ఇచ్చి స్మైలింగ్ ఫేస్ వర్క్, ఇచ్చి స్మైలింగ్ ఫేస్ సర్వీస్, ఇచ్చి స్మైలింగ్ ఫేస్ అన్ని స్మైలింగ్ ఫేస్ చూడాలి. 4 గంటలు ఆపరేషన్ చేసి ఆపరేషన్ థియేటర్లో 4 గంటలు ఉండి మామూలుగా కామ్గా బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బోన్స్ ఉన్నాయనుకోండి, ఒక ఆపరేషన్ 5 గంటలు 6 గంటలు బాగా వడ్రంగు పని. బోన్స్ ఆపరేషన్ అంటే వడ్రంగు పని లా ఉంటుంది అది. ఒక సర్జరీ ఉందంటే 5 గంటలు 6 గంటలు పడుతుంది. వాళ్ళు కూడా 5 గంటలు ఏం టైర్ అవ్వకుండా చేస్తారు. ఇక మీ రహస్యం ఏంటంటే పని వల్ల టైర్ అవ్వ. ఆ పని నేను చేస్తున్నాను, ఆ పని నా వల్ల అవుతుంది అనేటువంటి తలంపులో టైర్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లోపలటువంటి అహంకారం వల్ల, లోపల ఉన్న అజ్ఞానం వల్ల, లోపల ఉన్నటువంటి వ్యక్తి భావన వల్ల, లోపల ఉన్న ఇండివిజువలిజం వల్ల, అంటే మన అందరి ఇంపర్సనల్ లైఫ్ మనకు లేదు. ఇంపర్సనల్ లైఫ్ లేదు అంటే లోపల ఇండివిజువలిజం ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళకి ఇండివిజువలిజం లేదు. ఈ శరీరం ఎక్కడ పుట్టింది, ఈ శరీరం ఎక్కడ చనిపోయింది అని ప్రపంచానికి గుర్తు కూడా అక్కర్లేదు అన్నాడు బుద్ధుడు. బుద్ధుడు అనేవాడు ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయాడు అనేటువంటి గుర్తు కూడా ఈ లోకానికి అక్కర్లేదని వాడికి బుద్ధుడు. వాడికి ఇండివిజువల్ అయి లేదు. ఇండివిజువల్ అయి కానీ బాడీ బౌండ్ అయి కానీ ఫాల్స్ అయి కానీ ఆర్టిఫిషియల్ అయి కానీ, అంటే ఇప్పుడు మనం నేనన్నప్పుడు మనకి శరీరం జ్ఞాపకం వస్తుంది కదా. తర్వాత మన శరీరం చనిపోయినప్పుడు శరీరం ఆడదు. ఈ శరీరం నాదని ఈ శరీరం నేనని శరీరం చెప్పదు. ఈ శరీరం నాది, ఈ శరీరం నేరని మైండ్ చెబుతుంది. అంచేత ఆ మైండ్ ఏడుస్తుంది. శరీరం చనిపోయినప్పుడు ఎవరు ఏడుస్తారు, ఆ మైండ్ ఏడుస్తుంది. అందుకని శరీరం ఏడదు, అది జడం. ఈ గోడ ఎంత శరీరం కూడా అంతే. అంచేత మీరు మొట్టమొదటిగా ఆ లోపల సత్యానికి, మన సంకల్పాలకి, మన తలంపులకి, ఈ శరీరానికి, ఈ మనసుకి, ఈ అదృష్టాలకి, దురదృష్టాలకి చూడండి. మన దేహానికి మనలో ఉంటుంది బ్యాడ్ ఏంటంటే, మనకు అవసరం లేకుండా బాడీ చెప్తుంది మనకి. అది తినేటప్పుడు బాడీ చెప్తుంది ఇది సరిపోతుంది మీరు తినేదాన్ని. అది రుచిగా ఉందనుకోండి ఇంక ఎక్కువ తినేస్తాం, మళ్ళీ ఏదో కడుపు నొప్పి వచ్చి బాధపడతాం. తినేటప్పుడు మనం సంతోషంగా తింటాం, బాధపడేటప్పుడు సంతోషంగా బాధపడితే పర్లేదు, ఏడుస్తూ బాధపడతాం. ఇది మన చెడ్డ బుద్ధికి కారణం. మనలో పాడు బుద్ధి ఉండటానికి ఇదే కారణం. తినేటప్పుడు సంతోషంగా తింటాం, బాడీ చెప్తే, బాడీ కూడా మన గురివే. మనం ఏదైనా పని చేస్తే తిని తింటున్నాం అనుకోండి నీకు సరిపోతుంది బాడీ కనుక చెప్తుంది, కానీ టేస్ట్ బాగుంటే ఎక్కువ తింటాం, తర్వాత కడుపు నొప్పి వస్తే ఏడుస్తాం. అంటే తినేటప్పుడు సంతోషంగా తింటాం, ఆ కడుపు నొప్పి వచ్చినప్పుడు సంతోషంగా అనిపిస్తే పర్వాలేదు, మనకి ఏడుస్తా అనిపిస్తాం. అది మన రాంగ్ థింకింగ్, మనం అటువంటి రాంగ్ థింకింగ్ కారణం. ఇంకా అర్థమవుతుందా? అయితే ఇందులో ఏం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ సవరణ కోనే వస్తున్నారు, అది ఇంటికి సవరణ చేసుకుంటున్నారు, ఇదంతా దీనికి ఎంత ప్రయోజనం ఒకటే. లేదా సత్పురుషులతో సహాయం చేస్తున్నారు, సత్సంగాలు చేస్తున్నారు, ఓలీ కంపెనీ కోసం వెతుక్కుంటున్నారు, ఏదో ఇంకేదో చేస్తున్నారు, ఏదో మీ పద్ధతిలో మీరు చేసుకుంటున్నారు. అన్నిటికీ ప్రయోజనం ఒకటే, మనసును బాగు చేసుకోవటం. అన్నిటి ప్రయోజనం ఒక్క వాక్యం మీకు చెప్పాలంటే మనస్సును బాగు చేసుకోవాలి, మనస్సుని శుద్ధి చేసుకోవాలి. అదే తేడా. ఇది మనకి లోపల ఈశ్వరుడికి లోపల అంతర్యానికి అడ్డొచ్చేది మన మనస్సే. ఇతరులను అనుకుంటాం, మనం తప్పు చేస్తాం, ఇతరుల మీద నెట్టేస్తాం. తప్పు మనం చేస్తాం, అది ఇతరుల మీద నెట్టేస్తాం. ఇతరుల వల్ల మనకేదో దుఃఖం వస్తుందని అనుకుంటాం. ఇతరుల వల్ల దుఃఖం రాదు, వాళ్ళతో అనుబంధం వల్ల. మీకు అర్థమవుతుంది? అంచేది వాళ్ళతోటి మనం ఎక్కువ స్నేహాలు చేయకూడదు, విరోధాలు పెట్టుకోకూడదు. ఎక్కువ స్నేహాలు చేసినా బంధం వస్తుంది. విరోధాల వల్ల కూడా, విరోధాలే కాదు, ఒకసారి మనం ఎక్కువ స్నేహాలు చేయటం మన టైం వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. స్నేహాలు కూడా తగుమాత్రంగా ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. తర్వాత విరోధాలు కూడా, ఎవరైనా మనని విరోధం అనుకోవచ్చు, మనం ఎవరికి విరోధిగా ఉండక్కర్లేదు. మనం పలానా వ్యక్తి మనకు విరోధం అని మనం అనుకోకూడదు, వాడు అనుకుంటే మనకు నష్టం లేదు. ఇవన్నీ మనం ఆ ద్వైత బుద్ధిని దాటాలి. అష్టావక్ర సంహితిలో ఒక మాట ఉంది, మీకు చిరకాల స్నేహితులు ఎవడన్నా కనిపించాలనుకుని ఇలా కౌగులించుకుంటారు. మీ చిన్నప్పుడు బళ్ళు చదువుకున్నప్పుడు నాలుగో తరగతి వాడు 30 ఏళ్ళకి కనిపించాడు అనుకోండి, ఆ మనిషి మీరు ఎంతకాలానికి కనిపించారు, ఎంతకాలానికి కనిపించారని ఎంబరెస్ చేసుకుంటారు. ఎప్పుడో మీ బంధువు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడో చిన్నప్పుడు కనిపించాడు, మళ్ళీ కనపడలేదు, అలా ఎంబరెస్ చేసుకుంటారు. మీకు అర్థమవుతుంది? ఎంబరెస్ చేసుకుంటారు. అలాగే జ్ఞానికి, జ్ఞానం అంటే ఏంటి, ఉన్న వస్తువు ఉన్నట్టు వాడు ఏదిగా ఉన్నాడో దాని తాలూకు ఎరుక వచ్చిన వాడికి, అంటే పుట్టుక ఎలా ఉంటుందో, చాలు ఎలా ఉంటుందో తెలియని వస్తువు నీ హృదయంలో ఉంది, దాని స్వరూపం ఉండటం, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం శాంతి, అది ఉండటం. బైబిల్ ఏమని చెప్పారంటే, దేవుడంటే యెహోవాని రాముడని కృష్ణుడని చెప్పలేదు, ఉండటం అని చెప్పాడు. మన అందరికీ చనిపోవాలన్నా ఉండాలని చెప్పండి, మీరు ఉండాలన్నది అదే దేవుడు. మన అందరికీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంతమంది ఉన్నారు, అందరికీ ఉండాలని ఉంది, కానీ చనిపోవాలని ఎవరు లేదు. ఆ ఉండటం అనేదే ఆ దేవుడు. ఇంకేది నిజంగా ఏదిగా మనం ఉన్నామో అది లోకంతో సంబంధం లేకుండా, దేహంతో సంబంధం లేకుండా, నీ సంకల్పాలతో సంబంధం లేకుండా స్వతంత్రం వస్తూ ఉంది. దాని తాలూకు ఎరుక వచ్చే వరకు మనం, ఆ దాని తాలూకు ఎరుక మనకు వచ్చాక ఏది, ఏదైతే మన లోపల ఉందో, అది ఏ సత్యం అయితే మన హృదయంలో ఉందో, దాని తాలూకు అండర్స్టాండింగ్, దాని తాలూకు ఎరుక, దాని తాలూకు అవగాహన మనకు వచ్చిన తర్వాత, అప్పుడు ఈ శరీరానికి చావు కనుక వస్తే ఇలా కౌగులించుకుంటా ఉంటున్నాం మనం. ఏడవు కౌగులు ఎంబరెస్ చేసి ఏం చేద్దంటే, రియలైజర్ సోల్కి, గాడ్ రియలైజర్ సోల్కి, ట్రూత్ రియలైజర్ సోల్కి, సెల్ఫ్ రియలైజర్ సోల్కి, వాడికి ఏమవుతుందంటే, దేహం చనిపోయినా మనం ఉంటామన్న సంగతి తెలుస్తుంది. వాడు ఉండటమే దేవుడై ఉన్నాడు, దేహం చనిపోయినా మనకి, దేహం చనిపోయిన వారు ఉంటామన్న సంగతి మనకు తెలుస్తుంది. అప్పుడు చావుకు సంబంధించిన ఫియర్ ఉండదు. మనందరికీ దేహానికి చావు వస్తే భయం వేస్తుంది, కారణం ఏంటి, మనం ఉండమనే తలం, అది నిజంగా ఉంటాం, కానీ ఉండం. శరీరం చనిపోయిన తర్వాత మనం ఉండవని, శరీరమే కనుక మనం అయితే చనిపోయాక ఉండం. మీకు అర్థమవుతుందా? మనం ఏదైతే ఏ వస్తువుకైతే చావు లేదో అదిగా ఉంది. ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, ఇదంతా ఫిక్షన్ కాదు, ఇదంతా నవల కాదు. అయితే మన ఇంద్రియ ఆ వస్తువు ఇక్కడ ఉన్న అంతర్యాముగా ఉంది, అది బాహ్యంగా ఏదో మంచి పనులు చేసినంత మాత్రం చేయదు, అది తెలియబడదు, అది తెలియబడదు. నీకున్న తెలివి, నీకున్న ఇచ్చి, భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలు లోకంతో సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లేకుండా, టామ్టామ్ లేకుండా భగవంతుని శరీరానికి కేటాయించిన పని ఇంపర్సనల్ గా చేసుకుంటూ, ఇంపర్సనల్ ఈగోలెస్ గా చేసుకుంటూ, నీ పనేది నువ్వు చేసుకుంటూ మిగతా టైం అంతా కూడా దానికోసమే, ఏదిగా నువ్వు ఉన్నావో దాని ఎరుకులోకి తెచ్చుకోవడానికి, నీ ఎనర్జీ, నీ ఇంటెలిజెన్స్, నీ కంఫర్ట్స్, నీ మైండ్ కొన్ని కంట్రోల్ మొత్తం అక్కడ కంట్రోల్ అక్కడ ఏకాగ్రం కనుక చేస్తే అది రివీజ్ అవుతుంది. అయితే మీ ప్రయత్నం డివైడెడ్ గా ఉండకూడదు అంటే. ఇప్పుడు మనం ఎప్పుడైనా కాలక్షేపానికి సినిమా కడతాం, మీకు అర్థం వచ్చిందా? లేదా కాలక్షేపానికి ఎవరు ఇంటికి ఎవరు కూర్చుంటాం, లేదా కాలక్షేపానికి రామాయణం చదువుతాం. వాడు రాముడు అనుకుంటాడు వీడికి వీళ్ళకి నామనకు భక్తి లేదు, కాలక్షేపం కోసం చదువుకుంటున్నారు అని అడుగుతూ, మనకంటే తెలివైన వాడు. భగవంతుడికి మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ అని తెలుసు. భగవంతుడికి మనకంటే వివేకవంతుడు, మనకంటే తెలియగలవాడు, మొత్తం యావత్ సృష్టిని నడిపేవాడు, మనల్ని నడుపుతున్నాడు. మీకు అర్థమవుతుంది? ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఏంటంటే పని చేయటం వల్ల టైర్ అవ్వం, ఇది నేను చేస్తున్నానని కర్తృత్వం పెట్టుకోవటం వల్ల, ఇది నా వల్ల అవుతుంది అని కర్తృత్వం పెట్టుకోవటం వల్ల టైర్ అవుతాం. అంచేత మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళు మీకేమన్నాడంటే, ప్రపంచంలో ఉన్న మా ఎంత ధనంలో పెట్టాడని, అన్నదమ్ములు పేచీలు, అక్క చెల్లెలు పేచీలు, చుట్టాలు డబ్బు కోసమే కదా పేచీలు, డబ్బు కోసమే కదా పేచీలు ఎక్కువ జనరల్గా. అలా అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి మా ఎంత ధనుడు ఎలా పెట్టాడు, ప్రపంచంలో ఉన్న దుఃఖం అంతా కూడా నీ ఖర్చుత్వంలో పెట్టాడు. డ్యూయర్షిప్ అంట, దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే డ్యూయర్షిప్, ఇది నా వల్ల అవుతాను, ఇది నేను చేస్తాను. నువ్వంటే అసలు అక్కడ ఉన్నావా? ఉన్నా కాబట్టి సాధన చేయి, అది పోగొట్టుకోవడానికి సాయి. నువ్వంటూ అక్కడ ఉన్నావు, వాడు నిజంగా లేడు, ఉన్నాడు అనుకుంటున్నావు కాబట్టి వాడిని రిమూవ్ చేసుకోవడానికి, ఎలిమినేట్ చేసుకోవడానికి సాధన చేయి. నువ్వు సెపరేట్గా ఏమి లేవు, అది సెపరేట్నెస్ లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ దేహాలు అనేక ఉన్నాయి, అనేక శవాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని శవాలు ఉన్నాయో అన్ని రంగులు ఉన్నాయి, అన్ని మనస్సులు ఉన్నాయి. నీకు అర్థమవుతుంది? కానీ లోపలన ఈశ్వరుడు, లోపలన అంతరాత్మ, లోపలన సత్యము, లోపల చేతనము, లోపలన ఈశ్వరుడు ఒకడంటే ఒకడు. అక్కడికి చేరాలి. శరీరాలు వేరు, రంగులు వేరు, మీ బుద్ధి వేరు, నా బుద్ధి వేరు, నా మనస్సు వేరు, మీ మనస్సు వేరు. నీకు అర్థమవుతే బాహ్యంగా చూస్తే మనసులో తేడాలున్నాయి, దేహంలో తేడాలు ఉన్నాయి, కానీ మనం డీప్న్ అయ్యి టు నో ద ట్రూత్, టు నో ఎటర్నిటీ, ఇంకా డీప్న్ అవడదాలు కానీ. ఇంకా పైన ఈజీ వాడికి వస్తువు తెలియదు, ఆ నీటిలో ఎంత లోతులో వస్తువు పడిపోయిందో అంత లోతులోకి మురిగిన వాడికి ఆ వస్తువు తెలుస్తుందని, పైన ఈజీ వాడికి తెలియదు. అయితే భగవంతుడు ఎక్కడైతే ఉన్నానని చెప్తున్నాడో అంత డెప్త్లోకి మనం వెళ్ళగలిగితే దానికి మాట నిగ్రహం ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి, ప్రాణ నిగ్రహం ఉండాలి. ఎంతో కంట్రోల్ ఉంటే కానీ అంత లోపలికి మనం చేరలే. అంచేది మీరందరూ గౌతమ బుద్ధుడు ప్రయత్నం చేసిన, రామకృష్ణుడు ప్రయత్నం చేసిన, యేసు ప్రయత్నం చేసిన, అయితే మన కృష్ణుని ప్రయత్నం చేసిన వీళ్ళందరూ ఒకటి, మిమ్మల్ని దుఃఖం అనేది దుఃఖ స్పర్శ ఎలా ఉంటుందో, అశాంతి ఎలా ఉంటుందో తెలియని స్టేట్కి మిమ్మల్ని తీసుకెళ్తాను ప్రయత్నం చేశారు అని చెప్పి. వాళ్ళు కూడా సైంటిస్టులే. సైన్స్ అనేది ఊరికే బాడీ కంఫర్ట్ తీసుకొస్తుంది. ఇదివరకు గొరబళ్ళ మీద వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఏదో చిన్న కాటలో తిరుగుతున్నాం, అదే బాడీ కంఫర్ట్ తీసుకొస్తుంది. అంటే సైన్స్ అనేది నీకు లోపలికి వెళ్ళేది, బాడీకి కంఫర్ట్ తీసుకొస్తుంది. కానీ స్పిరిచువల్ సైన్స్ అలా కాదు, నీ మైండ్ కంట్రోల్ ఇస్తుంది, నీ సెన్సెస్ కంట్రోల్ ఇస్తుంది, నీ బ్రెయిన్ కండిషన్లో పెడుతుంది, నీ రైట్ పాత్రలో వస్తుంది, నీకు రైట్ థింకింగ్, రైట్ యాక్షన్ రైట్ వర్డ్స్, ఆ మాట్లాడే విధానం కూడా రైట్గా ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా ఆ స్పిరిచువల్ సైన్స్ మైండ్ కంట్రోల్ ఇస్తుంది, ఫిజికల్ సైన్స్ వచ్చాను ఉడికే బాడీ కంఫర్ట్స్ వస్తాయి. అంతవరకు అది చేసే పని ఇచ్చేయలేదు, ఇది చేసే పని ఇచ్చేయలేదు. మన కుడికన్న ముఖ్యం ఎడం కన్ను ముఖ్యం అంటే ఏదో కన్ను లేకపోయినా పర్వాలేదు. ఈ ఒట్టి మాటల వల్ల పరిష్కారం కాదు. ఆ ట్రూత్ ని కనుక ఒక్కడు, నేను ఈ ప్రపంచానికి ఏదో ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఒకతను చెప్తాడు భగవంతుడు, ఈ ప్రపంచానికి ఏదో మేలు చేయటం చెప్తాడు భగవంతుడు. నిన్ను నువ్వు చూసుకో ముందు, నిన్ను నో తెలుసాను ఫస్ట్, నువ్వెవడో నువ్వు తెలుసుకో. నువ్వెవడో నువ్వు తెలుసుకున్నా కూడా నీకు ప్రపంచం మిగిలి ఉంటే అప్పుడు ప్రపంచానికి ఉపకారం చేయండి. కానీ కొంతమంది 5 పైసలు సమాజానికి ఉపకారం చేసి 95 పైసలు ధర్రం పెంచుకుంటారు. అది బాగుపడుతున్నారు, పాడైపోతున్నారు. సంవత్సరానికి 10 లక్షలు ఆదాయం వస్తుందనుకోండి, ఒకరికి 15 లక్షలు ఖర్చు పెడతాంటే అది నెలలో ఉంటాడు, అప్పులో ఉంటాడు, అప్పులో ఉంటాడు. మనం కూడా అంతే. మన నేను విశాఖపట్నంలో ఉండగా ఒక ఆయన వచ్చి, కాంట్రాక్టర్, నేను ఇంతవరకు 100 కోట్లు చేశానని వర్క్లు, సంసారం మెయింటైన్ అవుతుంది, ఏ డబ్బు గడించలేదు అన్నాడు. 100 కోట్లు వర్క్లు చేస్తే సంసారం మెయింటైన్ అవుతుందండి, లోపలేదు డబ్బు మటుకు సంపాదించలేదు అన్నాడు. ఆయన భార్య పక్క ఉండి ఈ పెద్ద మనిషి చెప్పాను అబద్ధాలని చెప్పింది. ఆయన భార్య పక్కనే ఉందండి, ఈ పెద్ద మనిషి చెప్పి ఇలాగే ఉంది, ఎదురుకుండాను హస్బెండ్ ఎదురుకుండా, ఈ పెద్ద మనిషి చెప్పిన లాభం ఎంత కొంత వస్తుందంటే ఈయన కొన్ని ఏదో ఏదో రకం ఖర్చు పెట్టేస్తా ఉంటాడు. కానీ ఈయనకు పొగడ్తలంటే ఇష్టం. మీరు చంద్రుడు, ఇంద్రుడు, దేవేంద్రుడు అంటా ఉండాలి, పొగడ్తలంటే ఇష్టం. అది 2 రూపాయలు ఇచ్చి దీన్ని పొగిడితే 5 రూపాయలు ఇచ్చేస్తాడు. పని ఎక్కడైతే అవసరం అక్కడ చేయడు. గంగానది పక్కన నీళ్ళు కట్టించమంటే కట్టిస్తాడు, కానీ నీళ్లు అని చోట నీళ్ళు కట్టించమంటే మా ఆయన కట్టించడండి. ఆయనకి డబ్బు వస్తుందన్నమాట నిజం, కానీ గొప్పలు ఖర్చు పెడతాడు. కొన్ని గొప్పలు ఖర్చు పెట్టే 10 రూపాయల లాభం వస్తే 5 రూపాయలు గొప్పలు ఖర్చు పెట్టి 5 రూపాయలు దాచుకోవాలి కదా. ఈ 10 రూపాయలు గొప్పలు ఖర్చు పెట్టేస్తున్నాడండి. నీకు అర్థం అవుతుందా, ఈయనకి చివరికి పుణ్యం కూడా రాదని చెప్పింది. అక్కడ నెస్సిటీ ఉండి ఖర్చు పెట్టడం, ఇది మా అద్భుత చరిత్ర. ఎంచుకని మీ దగ్గర అబద్ధాలు అన్నాడు. లాభాలు వస్తున్నాయి, ఎంతో కొంత లాభాలు వస్తుంది. నెస్సిటీ బట్టికి నెస్సిటీ చూసి ఖర్చు పెట్టడం, ఏ గొప్పలు రావాలన్నమాట. మీకు అర్థమవుతుందా, ఎవడొకటి ఈయన అహంకారాన్ని గ్లోరిఫై చేయాలి. మీరు అంతర్వారు ఇంతర్వారు అంటే అది అబద్ధం చెప్పి నా పని చేస్తాడు. గంగాధర పక్కన నీరు చావమంటే చదువుతాడట్లేదు, నీరు దొరకటలేదు, అక్కడ నీరు చావమంటే నో అంటాడట. మా హస్బెండ్ నేను చెడ్డవాళ్ళని చెప్పడానికి మళ్ళీ సమర్థిస్తాను, మళ్ళీ పెసరికి తిరగేసింది. మా హస్బెండ్ చెడ్డవాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి తిరుగుతాడే వాడు. మా హస్బెండ్ చెడ్డవాడని చెప్పడానికి నా నేచర్ అది అంటాను. మళ్ళీ ఇంకోటి మనం ఏం చేస్తా, నేచర్ అది. ఆ జడ్జి గారు జడ్జిమెంట్ రాసినట్టు చెప్తాను అది, అది నేను చెడ్డవాడని చెప్పడానికి నేచర్ అంతే. ఆ నేచరు అంటే నేచర్ ఎలాగొస్తుంది మనిషికి, వాడి స్వభావం అలవాట్లను బట్టి, వాసనను బట్టి. అటు పూర్వజన్మ నుంచి వచ్చి బోటెవర అలవాట్లు కొన్ని ఉంటాడు, ఇది అలవాట్లను బట్టి స్వభావం వస్తుంది, అలవాట్లను బట్టి స్వభావం వస్తుంది. అలవాట్లు మార్చుకోకుండా స్వభావం రాదు. తర్వాత ఇంకోటి, ఈయనకి ఇతరుల చేత పొగిడించుకోవడం అంటే ఇష్టం. ఒక చెడ్డ ఈయన ఎదురుకుండా ఇంకో పొగిడితే ఈయన వార్తలేడు అట్ని. మా హస్బెండ్ మంచివాడే, నేచర్ అటువంటిది అంటారు. మరి ఇంకా ఆ జడ్జిమెంట్ లో మళ్ళీ వాళ్ళ హస్బెండ్ గాయించగలటం లేదు. మా హస్బెండ్ ఎటువంటారంటే ఇతరుల చేత ఈయన పొగిడించుకుంటాడు. ఇంకొకటి ఎవరన్నా ఈయన ఎదురుకుండా ఇంకో వ్యక్తి ఎవరైనా పొగిడితే ఈయన వార్తలేడు అట్ని. అంటే ఆ టాలరెన్స్ లేదు, ఆ సహనం లేదు. ఏదో నేను ఇచ్చేస్తున్నా అది చేసేస్తున్నాను, నాకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నాడండి. ఏదో కాలంలో పుణ్యం చేస్తున్నాడు, ఇంకో కాలం ఈ పుణ్యం అంతా సుఖరూపంలో వచ్చి ఖర్చు అయిపోతుంది. సబ్జెక్ట్ అది కాదు కదా, సబ్జెక్ట్ ఎప్పుడు వినండి. నా ఏదో అక్కడ నీ కదా, లేదా అక్కడ ఏమో వాళ్ళకి ఏదో బియ్యం పంచి పెట్టాను అంటాడు. కానీ సబ్జెక్ట్ వినండి, సబ్జెక్ట్ వినకుండా అసలు నాలెడ్జ్ ఏమో వస్తుందంటారు. అని చెప్పి మా ఉద్యోగం మంచి అయినంటే నేచర్ చూడదు అంటారు. విశ్వదాభిరామ విరగడు పద్యం చదివేస్తాను కింద విశ్వదాభిరామ అంటే ఆ హస్బెండ్ ఫీలింగ్ అర్థం అవ్వకుండా మాట్లాడతాం. అక్కడ కరెక్ట్గా చెప్పాలి ఆ హస్బెండ్ గురించి, కానీ ఫీలింగ్ అర్థం అవ్వకూడదు అలా చెప్తారు. మా హస్బెండ్ మంచి అయినంటే ఆ నేచర్ మనం ఏం చేస్తాం. కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు స్వభావం మార్చుకోవడం చాలా కష్టమని. కృష్ణుడు కూడా ఏమని చెప్పాడంటే ఊరికే విమర్శించడం తేలికి మీ స్వభావం మీరు మార్చుకోవడం కష్టం, నా స్వభావం మారు. స్వభావం మారాలంటే అలవాట్లు మారాలి, తర్వాత మన రాంగ్ థింకింగ్ మారాలి, తర్వాత మీరు వేరు నేను వేరే నా భేద బుద్ధి తగ్గాలి. ఇంత స్ట్రగుల్ అయితేనే కానీ మనకు స్వభావం మారదు. స్వభావం మారకుండా ఆత్మజ్ఞానం కరదు. తర్వాత మన మైనస్ పాయింట్స్ ఏంటో ప్లస్ పాయింట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న మైనస్ పాయింట్స్ లోంటి ఒక్కో దాంట్లోంచి ఒక్కో దాంట్లోంచి మనం విడుదల పొందాలి. కానీ ఈశ్వరానుగ్రహం లేకపోతే, గురువు అనుగ్రహం లేకపోతే ఒక సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ లోంచి కూడా మనిషి బయటకు రాలేడు. ఆ డివైన్ ఇంటర్ఫిరెన్స్ మనకు లేదనుకోండి, ఈ చాడీలు చెప్పడం వంటి కలహాలు పెట్టడం వంటిది అదొక నీకు అర్థమవుతుంది. అది ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ చేయాలని ఉంటే అనుకోండి, అంటే మన మనస్సుని బ్యాడ్ హ్యాబిట్స్ ఏం చేస్తాయంటే మన మనస్సును ఎక్కువ బాహ్యముఖానికి చేస్తాయి. గుడ్ హ్యాబిట్స్ ఏం చేస్తాయంటే మనసుని అంతర్ముఖం చేస్తాయి. గుడ్ హ్యాబిట్ కూడా లోపల స్వరూపం కాదు, అంటే స్వరూపం తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానం సంపాదించడానికి మంచి అలవాటు ఊరికే పునాది అంతే. అంత మాత్రం చేది అక్కడ అసలు అక్కడ అది ఫారం లెస్, నేమ్ లెస్, క్వాలిటీ లెస్, అక్కడ ఏం లేదు. అక్కడ అది మంచికి చెడు కాచి, మంచి చెడు అనేది మైండ్ లో ఉంది, అన్నిటికీ అచేతం. అసలు చైతన్యంలో అక్కడ మంచి అని చెడ్డని విభజన ఏమి లేదు. ఉన్నదంటే ఒకటే, సత్యం అనేది ఏకంగా ఉంటుంది, ఒకటిగా ఉంటుంది, కానీ రెండుగా ఉండదు, మూడుగా ఉండదు. ఉన్నది ఒకటి అంటే ఒకటే, అది మీ అందరి హృదయంలో ఉంది, మా హృదయంలో ఉంది. అక్కడికి చేరే వరకు, అక్కడికి ముడిగే వరకు దానితో మనకి ఐడెంటిఫికేషన్, ఇప్పుడు దేహంతో మైండ్ తోటి ఐడెంటిఫికేషన్ ఎలా ఉందో ఆ ఉన్నదానితో మనకి తాదాత్మ్యం వచ్చే వరకు మనకి హ్యాపీనెస్ లేదు, పీస్ లేదు, బ్లిస్ లేదు. మనకు అక్కడికి చేరాలి మనం. అది దాని క్వైట్ మైండ్ ఉండాలి, కూల్ మైండ్ ఉండాలి. ముందు మన మనస్సు విరోధంగా ఉండకూడదు, ముందు మన మనస్సు మన స్నేహితులు ఉండాలి. తర్వాత బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దర్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. మీకు జీవితంలో అనేక అవమానాలు వస్తాయి, అనేక అగౌరవాలు వస్తాయి. మీరు మంచి చేసిన ఇతరులు తిడతా ఉంటారు, మీరు మంచి చేసిన ఇతరులు తిడతా ఉంటారు. లేదా పడుకుని ఎద్దుని ఎవరో కొట్టరు, కానీ నడిచి ఎద్దుని కొడతా ఉంటారు. పడుకుని ఎద్దుని ఎవడు కొడతాడు? కొట్టినది లేవదు కదా అసలు. నడిచి ఎద్దుని అయితే ఇంకో దెబ్బ వేస్తూ ఉంటారు. పని చేసేవాడు నీకు పని చేసేవాడి మీద విమర్శలు. కారు ఎడతా అంటే వెనకాల దుమ్ము వస్తుంది, కానీ కదలని కారు పోయిన కారు వెనకాల దుమ్మేముంటుంది. కారు పోయిందండి, ఓ పక్కలో పడేస్తారు, దాని వెనకాల దుమ్మేముంటుంది. ఏదైనా పని చేస్తాంటే విమర్శలు వస్తాయి. మనం మంచి పని చేసినా ఏదో విమర్శలు వస్తూ ఉంటాయి. అవన్నీ బేర్ చేయాలి. బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. ఇవన్నీ భరించగలగాలి. అంటే ప్రకృతి బయట నుంచి వచ్చే గొడవల్లో కూడా మనకు కూడా దున్నపోతులాంటి చర్మం ఉండాలి. ఇంచదన్న బయట నుంచి దున్నపోతు మీద వర్షం కురిసినా దానికి ఏం అనిపించదు. బయట నుంచి ప్రకృతిలోంచి వచ్చే సంఘటనలు, మరి ప్రకృతి ద్వారా మనకి ఇబ్బందులు రావచ్చు, మనుషుల ద్వారా ఇబ్బందులు రావచ్చు, జీవకోటి ద్వారా ఇబ్బందులు రావచ్చు. ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అన్ని తట్టుకోగలగాలి. డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. డిప్రెషన్ ఎమోషన్, నీ ప్రేరాల్సిన ఎమోషన్. మీరు ఎప్పుడు సంతోషం వచ్చేస్తానండి, తీరింతలు కొట్టేస్తా ఉంటారు, ఎరుగున్న కూడా మీరు ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అంటారు, ఏ మాటలు వచ్చాయి. ఇవన్నీ ఎమోషన్స్, అది ప్లెజర్ కాదు, పెయిన్ కాదు, ఇవన్నీ ఎమోషన్స్. అంటే మనం శాంతి చిత్తం కలిగి ఉండాలి. సాధనగా ఫౌండేషన్ ఏంటంటే శాంతి చిత్తం కలిగి ఉండాలి. మన డ్యూటీ మనం జాగ్రత్తగా చేసుకుంటూ, మన డ్యూటీ ఏదో మనం నిర్మలంగా చేసుకుంటూ ఉండాలి. తర్వాత భగవాన్ ఒక స్వాత్రం, ఒక సూత్రం చెప్పారు, ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు కర్తృత్వం పెట్టుకున్నా అహంకారం పెట్టుకున్నా జరిగేది ఈశ్వర సంకల్పం. ఇది ఒకటే వినండి, ఈ వాక్యుని మీరు డిస్పర్స్ అయిపోయిన ఇబ్బంది లేదు. అండర్స్టాండ్ ఇట్ డైజెస్ట్ ఇట్. ఇట్ ఇస్ నాట్ వాట్ యు రీడ్ బట్ వాట్ యు బట్ వాట్ యు అండర్స్టాండ్ దట్ మేక్స్ ది లెర్నర్. అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఈ యోగ. అందుకే మన ఆరు చదువు అర్థం లేని చదువుని వ్యర్థం అనేదో మనం సామెతలకూడదు. నీకు సబ్జెక్ట్ అండర్స్టాండ్ అవుతాయంటే సబ్జెక్ట్ మీద ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే అండర్స్టాండ్ అవుతుంది. సబ్జెక్ట్ మీకు అండర్స్టాండ్ అవుతుంటే అప్పటికప్పుడు మీకు హ్యాపీనెస్ తెలుస్తుంది. అసలు మీరు ఇంటికెళ్ళి సబ్జెక్ట్ మీరు శ్రద్ధగా విని ఇంటికెళ్ళి 10% సాధన చేస్తే సార్ 90% మార్కులు ఇక్కడికి వచ్చేస్తాయి. భగవాన్ వాక్యం చెప్పాడు అండి, రైల్లో ఒకడు ప్రయాణం చేస్తున్నాడు. చేస్తాను వాడికి ఏం ఆలోచన వచ్చిందంటే ఆడి పెట్టి కింద ఉంది. అయ్యో నా పెట్టిని పోతుంది, నన్ను మోస్తుంది రైలు, నా పెట్టిని మోస్తుంది. అన్నాడు ఏం చేశాడంటే అయ్యో పాప అన్యాయం, ఆ పెట్టిని తీసుకొచ్చి ఆ పెట్టిని ఆడు నెత్తి మీద పెట్టుకున్నాడు. నన్ను మోస్తుంది రైలు, ఇది బాగా అర్థం అవ్వాలి మీకు. వాక్యం వాక్యము దయముడై ఉన్నది. భగవంతుడి మనస్సు ఎలా ఉంటుందో ఆ యూనివర్సల్ ఉన్నాయన్నది. భగవంతుడి మనస్సు ఎలా ఉంటుందో, మాట ఎలా ఉంటుందో, దీడ్ కూడా అలాగే ఉంటుంది. మన లోపల ఆలోచించేది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, చేతితో డేజ్ చేసేది. మనం పవిత్రులు ఎలా అవుతాం? అసలు మనకి త్రికరణ శుద్ధి అది, ఎక్కడో ఆత్మజ్ఞానం, ఆ డివినిటీ అక్కడ దాకా వెళ్ళద్దు మనం. మీకు అర్థమవుతుందా? ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్, ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, అవన్నీ అటు ఉంచండి. అసలు మనకి త్రికరణ శుద్ధి కూడా లేదు. ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, ఒకటి మాట్లాడుతూ ఉంటాం, ఇంకోటి చేస్తూ ఉంటాం. వాడికి భగవంతుడు ఎలా రివీల్ అవుతాడు? రివీల్ అవడు. ఏం చేయండి? వాడు అంతర్యామి. మీ ఆలోచన, మీ ఆలోచన నాకు తెలియకపోయినా మీ ఆలోచన చూస్తూ ఉంటాడు, రికార్డ్ చేస్తూ ఉంటాడు లోపల. వాడు అంటాడు భగవంతుని గీతలో నేను పని చేస్తున్నాను, నేను మీ లోపల ఉన్నాను, మీ దేహం యొక్క ప్రయత్నాన్ని బట్టి మిమ్మల్ని ఆడిస్తున్నాను. మీరు ఉడికే బొమ్మలు మాత్రమే, మీ అందరి హృదయంలో ఉన్నాను, నేను ఆడిస్తున్నాను, కంట్రోలర్ నేనే అని ప్రత్యేక గాడ్ అంటే మ్యాడ్మ్యాన్ కాదు, అది దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆడిస్తున్నాను. ఎప్పుడు ఏది జరగాలి అప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఏది జరగకూడదు అప్పుడు జరగదు. మీరు ప్రయత్నం చేసినా జరగదు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్, బ్యాడ్ అయినా గుడ్ అయినా ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది ఎలా జరుగుతూ ఉంటుంది, అలాగా జరుగుతూ ఉంటుంది. మీరెవరు స్వతంత్రులు కాదు, లోపల మీ దేహ ప్రారంభాన్ని బట్టి మీ దేహాన్ని ఆడిస్తూ ఉంటాను. మీ లైఫ్ స్పాన్ అవగానే మీ గాలి తీసేస్తాను. అంటే ఆ దేహం ఎన్ని అనుభవాలు అయితే పొందడానికైతే వచ్చిందో అన్ని అనుభవాలు అయిన తర్వాత చివరి శ్వాస అయిపోతుంది. కొంతమంది ఆరోగ్యంగా ఉండి సడన్ గా చచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచం పట్టి వందేడు బతికున్న వాళ్ళు ఉన్నారు. వయసుకి రోగానికి సంబంధం లేదు. వయసు కొంతమందికి 20 సంవత్సరం ఉన్న ఆరోగ్యం వచ్చి మీద పడిపోతుంది, కొంతమంది 97 వచ్చిన ఆరోగ్యంగా ఉంటారు. వయసుకి రోగానికి సంబంధం ఏ వయసులోనే ఇప్పుడు చాలా మందికి పుట్టిన 10 రోజులకి గుండె జబ్బులు వచ్చేస్తుంది. తర్వాత అందరికీ కిడ్నీస్. ఎవరు ఒకరు ఏం చేసేది? ఈ మధ్య ఏదో ఆయిల్ వాడుతున్నారు, గుండె జబ్బులు ఉన్నాయని. అది ఏదో సన్ఫ్లవర్ ఆయిల్ ఏమో. ఆ సన్ఫ్లవర్ ఆయిల్ చూసారంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి మంచిదే, ఇంకా అందరూ కొనేసి వాడేసుకుంటున్నారు. అది మీరు మానపోతే కిడ్నీస్ పాడైపోతాయి. గుండె జబ్బులు ఉన్నవాడికి సన్ఫ్లవర్ ఆయిల్ మంచిదే, ఇంకా అందరు కాకి సన్ఫ్లవర్ మంచిదని సన్ఫ్లవర్ అందరూ. అందుకని నువ్వు గుండె జబ్బులు ఉన్నవాడికి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడికి మటుకు అది మంచిది. ఇప్పుడు మనం ఉన్నామనుకో, మన నువ్వు వాడుకోవటం మంచిది, కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కంటిన్యూస్గా వాడేస్తూ ఉంటాడు అనుకోండి, చివరికి అది ఫెయిల్, కిడ్నీస్ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. మన గొర్రెలో ఎవడేది మాడితే అది అందరూ మాడిపోవచ్చు. ఇమిటేషన్ ఎక్కువ మన ఆడు గుండె జబ్బు ఉన్నాడు ఏదో మంది వాడుతున్నాడని మనం కూడా అయ్యి మొదలు పెట్టేస్తే, కంటిన్యూస్గా కనుక సన్ఫ్లవర్ వాడుతా అంటే తప్పనిసరిగా కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంది. దాని ప్రాబ్లం ఉన్నవాళ్ళు అది వాడుకోవచ్చు. ఇప్పుడు బజార్లో మందులు షాప్ ఉంది, ఆ షాప్ మందులన్నీ కొనుక్కుని మనం మింగేయం, మన రోగానికి మందేదో కొనుక్కుని మింగితే అన్ని మింగేయటం మందులన్నీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ సూత్రం. రైల్లో ప్రయాణం చేసేవాడు అది పెట్టి కింద, అయ్యో మనం రైలుకి చాలా బరువు ఎక్కువ అయిపోతుంది, నన్ను మోస్తుంది, పెట్టిని మోస్తుంది రైలు, రైలుకి బరువు తగ్గించేస్తాను, ఆయన పెట్టి ఏం చేశాడు, నెత్తిమీద పెట్టుకున్నాడు. మీకు అర్థం వచ్చింది, నెత్తిమీద పెట్టుకున్నప్పుడు ఎవరు మోస్తున్నారాడు ఆ పెట్టి బరువు? రైలే మోస్తుంది. ఆ నెత్తి మీద అది పెట్టుకున్నప్పుడు ఆ పెట్టి బరువు, ఆ పెట్టి బరువు ఎవరు మోస్తారు? రైలే మోస్తాం. కింద పెట్టేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎవరు మోస్తున్నారు? రైలే మోస్తాను. అయితే తను సుఖంగా ఉండొచ్చు. అప్పుడైనా రైలే మోస్తుంది, ఇప్పుడైనా రైలే పోస్తుంది, కింద పెట్టుకోవడం దగ్గర హ్యాపీగా ఉండొచ్చు. అదేవిధంగా నువ్వు కర్తవ్యం, రైలు ఆ పెట్టిని నెత్తి మీద పెట్టుకున్నట్టు నువ్వు కర్తృత్వం పెట్టుకుంటే జరిగేది నీ సంకల్పం కాదు, ఈశ్వర సంకల్పం. అండర్స్టాండ్ చేసుకోండి సబ్జెక్ట్. అండర్స్టాండింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ యోగ. ఏమండి, అది కింద పెట్టేస్తారనుకోండి, ఆ కర్తృత్వం లేకుండా మీరు ఉంటారనుకోండి, హ్యాపీగా ఉంటుంది, వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. మీకు అర్థమవుతుంది, కర్తృత్వం కానీ పెట్టుకుని అదనంగా ఏమి రాదు. మీరు కొన్ని డోర్షిప్ పెట్టుకుంటారనుకోండి, మీకు అదనంగా ప్రైస్ కూడా రాదు. ఏమండి, డోర్షిప్ పెట్టుకోవటం మానేయటం వల్ల మీకు నష్టం రాదు, అది పెట్టుకోవటం వల్ల అదనంగా లాభం రాదు. అయితే మీరు నెత్తిమీద పెట్టుకుని బాధపడిపోతున్నారు. అది ఎప్పుడైతే మీరు ఆ డోర్షిప్ ని వదిలేశారో, ఆ కర్తృత్వ భావన మీరు అని ఎప్పుడైతే జారిపోయిందో, ఇప్పుడు జేబులో 10 రూపాయల కాగితం ఉందనుకోండి, ఆ 10 రూపాయల కాగితం నాదని అనుకున్నప్పుడు దాన్ని పోగొట్టుకోను. ఎప్పుడో జేబులో జారిపోయినప్పుడు ఏం చేస్తాం, పోయింది అనుకుంటాం. మన అహంకారం కూడా ఎప్పుడు అలా జారిపోవాలి, కానీ దెబ్బ పోవటానికి మనం ఇష్టపడం, ఏంచేది మనం అనుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు జేబులో డబ్బు పోవటానికి మనం ఇష్టపడం, ఏంచేది మన డబ్బు అనుకుంటున్నాం కాబట్టి. అలా అహంకారం కూడా నేనే అహంకారం కూడా నేనే అనుకుంటున్నాను కాబట్టి దాన్ని ఎన్ని సాధనలు చేసినా మీరు ఏం చేస్తారంటే, కాశీ వెళ్తారు, రామేశ్వరం వెళ్తారు, లేదా పుణ్యకార్యాలు చేస్తారు, మంచి పనులు చేస్తారు, జపం చేస్తారు, ధ్యానం చేస్తారు, పూజ చేస్తారు, అహంకారాన్ని మినహాయించేస్తున్నారు. దాని ఇన్వాల్వ్ చేరు, అది డబ్బు ఇన్వాల్వ్ అవ్వాలి కదా. మందు ఒకటి, రోగం ఒకటి, వాడి మందు ఒకటి. ఆ సాధన దేనికోసం? ఇవో సార్ బాడీ బోండ్ అని తగ్గించడానికి. ఆ బాడీ బోండ్ ఇన్వాల్వ్ చేయాలి కదా మీరు చేసే సాధనలోను. రోగం ఒక్క రోగం ఒక చోట ఉంటే ఇంకో చోట సర్జరీ చేస్తే ఎలాగా? అది స్పెసిఫిక్ గా ఉండాలి కదా, అదే స్పెసిఫిక్ గా ఉండాలి కదా. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడం ఏంటి, నువ్వు అహంకారం పెట్టుకున్నా బాగా అర్థం చేసుకోండి, నువ్వు అహంకారం పెట్టుకునేది జరిగేది ఎవరు? జరిగేది ఏంటి? ఈశ్వర సంకల్పం. అహంకారం కంప్లీట్ గా వదిలేసేయండి, అప్పుడు జరిగిన సంకల్పం ఎవరిది? ఈశ్వర సంకల్పం. అప్పుడు కూడా జరిగేది. అంచేది నువ్వు అహంకారం విడిచిపెట్టి హ్యాపీగా ఉన్నా అదే జరుగుతుంది. నువ్వు అలా హ్యాపీగా ఎంచుకోలేకపోతున్నావు, అది నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. అసలు నువ్వనేవాడు ఒకడు, ఈశ్వరుడికి భిన్నంగా ఒక వ్యక్తి లేడు. ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, ఈశ్వరుడికి భిన్నంగా ఒక్కడు కూడా లేవు, కానీ ఉన్నామని అనుకుంటున్నాం. అంతకు సాధన ఎంత సాధన చూడు, నీకు పని లేదు, ఎప్పటి తక్కర్లేదు. అదే హోలీ కంపెనీ అని అంటే సద్గ్రంథ పట్నం అని అంటే తర్వాత ఇంకోటి, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అవుట్ సైడ్ గొడవలు చూసి అక్కడ వ్యామోహం పడకండి. మేము మొన్న అరుణాచలానికి వస్తుంటే రాయవల్లూరు దగ్గర 600 కోట్లు పెట్టి బంగారు గుడి కట్టించారు, లక్ష్మీదేవి గుడి. 600 కోట్లు అయింది టెంపుల్కి, 100-150 ఎకరం స్థలంలో 600 కోట్లు పెట్టి బంగారు గుడి, బంగారపు లక్ష్మీదేవి అక్కడ కట్టించారు. మామూలుగా నేత్రానందం అంటారు, దాన్ని ఏమంటారు? నేత్రాలు చూడటానికి బంగారం, ఇదంతా బంగారం కాదు. అదంతా బయట ప్రకృతే కానీ బాగుంది బాగుంది అనుకోవటం కానీ జ్ఞానానికి సంబంధించిన తలం పక్కట్లేదు. అక్కడ మట్టిని, రాయిని, బంగారాన్ని ఎవడైతే ఎవడి కళ్ళకైతే ఒకటిగా కనిపిస్తున్నాయో వాడు మాత్రమే నన్ను తెలుసుకోవడానికి అర్హుడు. భగవంతుడు గీతలో మట్టిని, రాయిని, బంగారానికి మూడు ఎవడ కళ్ళకైతే ఒకటిగా కనిపిస్తున్నాయో వాడు మాత్రమే నన్ను తెలుసుకోవడానికి యోగ్యత ఉంటుంది, అర్హత ఉంటుంది. వాడు 600 కోట్లు పెట్టి కట్టించారు అంతా. అది ప్రకృతి బయట నేచరు చూడు, మన నేత్రాలకు ఆనందంగా ఉంటుంది, దానికి జ్ఞానానికి సంబంధం లేదు. అలా మోహపడకండి, మీరు మోహపడద్దు. దానికి నీ లోపల పదార్థానికి ఏం సంబంధం లేదు. అసలు మనకి లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి, ఏ ఆకర్షణకు గురి కాకూడదు. లోకంలో మనం పాడు చేయడానికి అనేక అట్రాక్షన్స్ ఉంటాయి, ఏ అట్రాక్షన్ కూడా గురి కాకూడదు. అంటే మనలో ఏ బలహీనతుందో అది గొప్పగా కనిపిస్తుంది బయట. మనలో అసలు లోపల బయట ఏమి లేదు, నీ లోపలది బయట కనిపిస్తాడు. నీకు డబ్బు అంటే బాగా ఇష్టం అనుకో, డబ్బు తప్పించి లోకంలో ఏమీ లేదు అనుకుంటావు. నీకు అధికారం మామూలుగా మనం ఎప్పుడు నడిచి కాపీ ఇవ్వని వాళ్ళు కూడా ఓటుకి టైం వచ్చినా 500 పెట్టుకుంటారు ఓటు. మనం మామూలుగా ఎప్పుడు నడిచి వాళ్ళు కాపీ కూడా ఆఫర్ చేయడం, వాళ్ళు ఎలక్షన్ లో ఓటుకి 500 రూపాయలు పెట్టుకుంటారు. ఎంచేదా అది వాడికి, వాడి క్షేమం కోరిస్తున్నారా 500 అనే? బియ్యం ప్రజల క్షేమం కోరిస్తున్నారా? బియ్యం ప్రజల క్షేమం కోరిస్తే వాళ్ళు జ్ఞానులు అవుతారు, వాళ్ళు మహాత్మా గాంధీ అయిపోతారు, లేకపోతే రమణ మహర్షి అయిపోతారు, లేకపోతే అబ్రహం లింకన్ అయిపోతారు. ఎందుకు నీకు ఎందుకు ఇస్తున్నాను 2 రూపాయల బియ్యం? రూపాయి బియ్యం ఎందుకు ఇస్తున్నావు? వాడి క్షేమం కోరే వాళ్ళందరూ బాగుపడాలన్నా ఎందుకు ఇస్తున్నావు? దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేసే పని చూడవు, ఏ తలంపుతో ఆ పని చేస్తున్నావు. నువ్వు చేసే పని దేవుడి, వీ కెనాట్ డిసీవ్ గాడ్, గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్, గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై వెర్బ్, బై వుట్ బై మియర్ స్పీచ్. ఏదో మాటలు చెబుతున్నావు, నాన్నగారు బాగానే చెప్తున్నారని మీరు అనుకోవచ్చు, దాన్ని బట్టి నాకు మార్పు లేదు. అసలు ఆ మాట ఎందుకు వస్తాను? ఆ మాట మాట్లాడేప్పుడు నాకున్న ప్రేరణ ఏంటి? ఏ తలంపును పెట్టుకుని మాట్లాడు, దాన్ని చూసి నాకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్తాడు, స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు. మాటను బట్టి మోసపోయడం అమాయకుడు కాదు. మనకంటే తెలివి గలవాడు, మనకంటే వివేకవంతుడు, మనకంటే జీనియస్, మీకు అర్థమవుతుందా? మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలుసు. ఇంకోటి, ఈశ్వరుడి మీద మనకు నమ్మకం ఉండదు. అసలు ఏదో పుస్తకాలు చదివి మన ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడు, ఆ లివింగ్ ఫెయిత్ మనకు ఈశ్వరుడు ఉండదు. మీకు ఆ సజీవమైన భగవంతుడు అని వాడు ఒకడు ఉన్నాడు, మనకి సృష్టికి కంట్రోలర్ ఒకడు ఉన్నాడు అని సజీవమైన విశ్వాసం ఉంటే మీకు 150 మార్కులు వచ్చేసినట్టు. ఆ సజీవమైన విశ్వాసం ఉండాలి. తర్వాత మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో, ఇతరులు ఏదనుకున్న అహంకారం, మీరు మంచివాడు అనుకున్నా వాళ్ళ అహంకారం, మన చెడ్డవాళ్ళు అనుకున్నా అలాగే. మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అలా వెళ్ళకండి, మీ గురించి మీరు ఆన్సర్ చేసుకోండి, మీ ప్లస్ పాయింట్స్ చూసుకోండి, మీ మైనస్ పాయింట్స్ చూసుకోండి. మీకు అర్థమవుతుందా? ఆ మైనస్ పాయింట్స్ ఎలిమినేట్ చేయడానికి, రిమూవ్ చేయడానికి స్లోగా దాన్ని చేయండి. దానికి కేవలం అభ్యాసం, ఏదైనా మనం ఒక అభ్యాసం, ఆత్మజ్ఞాన సముపార్జనకి అభ్యాసం సరిపోదు. దానికి పునాది వైరాగ్యం ఉండాలి. దానికి పునాది ఎలా ఉండాలి? వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకుండా అభ్యాసం చేసిన సక్సెస్ అవ్వదు. వైరాగ్యం లేకుండా అభ్యాసం చేసిన సక్సెస్ అవుతుంది. బయట ఏమి లేదు, ప్రపంచంలో ఏమీ లేదు. అసలు నీకు సృష్టిలో ఏమి లేదు. ఇది రమణ మహర్షి గారిని ఒక పిల్లడు అడిగారు. ఏమి అడిగారంటే, ప్రపంచం మంచిదా చెడ్డదా? మంచిది కాదు చెడ్డది కదా అన్నాడు. అర్థం మంచిదా చెడ్డదే, అది మిర్రర్ మంచిది కాదు చెడ్డది కదా. నీ ముఖంలో ఏది ఉంటే అది చూపిస్తుంది, అంతే కదా. నీ ముఖంలో మచ్చలు ఉంటే మచ్చలు చూపిస్తుంది, ఒక స్వచ్ఛంగా అంటే స్వచ్ఛంగా చూపిస్తుంది. అది మిర్రర్ మంచిది కాదు చెడ్డది కాదు, నీ ముఖంలో ఏది ఉంటే అది చూపిస్తుంది. కానీ ఎలిమినేట్ చేయలేదు, నీ మత్తులు తొలగించదు. అప్పుడు దాన్ని బట్టి నీ మత్తం తొలగించుకోవాలి. ప్రపంచం ఉడికి నీ బలహీనతను చూపిస్తుంది, ప్రపంచం నీ బలహీనతను చూపిస్తుంది. ఆ బలహీనతను ప్రపంచం తొలగించదు. తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దానికే సాధన అని ఒక ముద్దు పేరు పెట్టాడు. ప్రపంచం తొలగించదు. ఎక్స్రే మనకున్న రోగం చెప్తుంది, కానీ రోగం ఎక్స్రే చేయదు. మందులు మనమే మింగాలి, మనమే పోగొట్టుకోవాలి. ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు. నీ ప్లస్ పాయింట్ చెబుతుంది, నీ మైనస్ పాయింట్ చెబుతుంది. నీ మైనస్ పాయింట్స్ లోంచి నువ్వు రిమూవ్ చేసుకోవాలి, నువ్వే అందులోంచి విడుదల కావాలి. దానికి సొంతంగా ప్రయత్నం చేయాలి. కాలం కలిసి రావాలి. ఈశ్వరుని కటాక్షం ఉండాలి. ఇన్ని ఉంటేనే కన్నా పని పూర్తవు. మన ఎఫర్ట్ ఉండాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరుని కటాక్షం ఉండాలి. అంటే ఇవన్నీ చేయాలంటే భగవంతుడికి ఈ ప్రపంచానికి నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే ముందు నువ్వు తెలుసుకు, ఇది భగవాన్ సందేశం. ఈ ప్రపంచానికి ఏదైనా ఉపకారం చేయాలనుకుంటున్నావు అనుకో, ముందు నిన్ను తెలుసుకో. ప్రభుత్వం ప్రజలకు సోమరితనం నేర్పుతుంది. ఒక గేదె ఇస్తాడు, ఆ గేదెని అమ్మేసుకుంటాడు, మళ్ళీ గేదెకి అప్లికేషన్ పెడతాడు. ఒక ఇళ్ళస్థలం ఇస్తాడు, ఆ ఇళ్ళస్థలం అమ్మేసుకుంటాడు, మళ్ళీ ఇళ్ళస్థలానికి అప్లికేషన్ పెడతాడు. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? సోమరితనం నేర్పుతుంది. రాబోయే ప్రభుత్వం ఏమంటుందంటే, ఆ బియ్యం కూడా నేను ఇచ్చేస్తాను, అదే ఆల్రెడీ వండి పెట్టొచ్చాం కదా, మనకి బియ్యం ఇచ్చేసినట్టు వండి పెట్టొచ్చాం కదా, మేమే వండి పెడతాం, మేమే తిని పెడతా ఉంటే వదిలిపోతుంది. చుట్టలు మీరు తెచ్చుకోండి, మేము కాల్చి పెడతా ఉంటే సరిపోతుంది. దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అసలు ప్రపంచంలో ఏ దేశం కష్టపడి పని చేయటం వల్ల అభివృద్ధి వస్తుంది? నేను స్వామర్థనంగా కూర్చోబెడితే దేశంలో వెల్త్ ఎలా పెరుగుతుంది? అసలు నువ్వు వెల్త్ను సృష్టించాలి, సంపదను సృష్టించాలి. ఉన్నది 4 రూపాయలు పంచిపెట్టాలి, నీకు సంపద ఎలా పెరుగుతుంది? సంపదను సృష్టించాలి, అప్పుడు దేశం బాగుపడింది. ఎక్కడో నువ్వు 4 వస్తాలు బియ్యం పంచిపెడతావు, అది అమ్మేస్తాడు, అది అమ్మేసుకుంటాడు. అసలు మనకి దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. ఒకటి లక్ష్యం వల్ల ఒకటి అధికారం అంతే అంటారు. ఇప్పుడు మనకి దైవభక్తి ఎలాగా లేదు, దేశభక్తి కూడా లేదు. ఆ దేశంతో తాదాప్యం లేదు. అసలు ఈ దేశం నాగరి తాదాప్యమే లేదు. వాళ్ళకి అసలు దేశం కనపడదు. ఆ వచ్చి ఎలక్షన్ నెగ్గటం ఒకటే కావాలి, అందుకంటే ఏం కనపడదు అసలు వాడు. దేశప్రేమ అంటే, దేశభక్తి అంటే ఎందుకు ఎలక్షన్ నెగ్గటానికి సరిపెట్టేసుకుంటున్నారంట. దీన్ని బట్టి మన హార్ట్ విషయాలను కాదు, దీన్ని బట్టి మన హార్ట్ విషయాలను కాదు. నీ ఆలోచన ఎలా ఉంది, లోపల ఉద్దేశం, నువ్వు పని చేసేటప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉంది, మాట్లాడేప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, దాన్ని బట్టి భగవంతుడు లోపల ఉన్నటువంటి చూస్తే అంతఃకరణం. అంతఃకరణం అంటే లోపల ఉన్న పనిముట్టు. లోపల పనిముట్టేది మనస్సు. దాన్ని శుద్ధి చేసుకోవాలి. దాన్ని ఎంతవరకు శుద్ధి చేసుకోవాలంటే లోపల ఆ సద్వస్తువు, సత్యవస్తువు, అది ఎంత పవిత్రంగా ఉందో, అది ఎంత ఏకాగ్రంగా ఉందో, అంత పవిత్రం మన మైండ్ అయితేనే కానీ తదాకారం పొందదు. అందులో ఐక్యం కాదు. మైండ్ కూడా పరమ పవిత్రుడు, కానీ ఉరేంద్ర ఐక్యం కాలేడు. అంటే ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడు వాళ్ళు ఐక్యం కాలేడు, సాధ్యం కాదు. రుణశేషం, వాసనాశేషం, ఇక రోగశేషం. ఇప్పుడు రుణం మనకి 10 లక్షలు రుణం ఉంటే 9 లక్షలు తీర్చేసే ఓ 1 లక్ష వదిలేసామనుకోండి, మళ్ళీ ఇది 4 ఏళ్ళకి 10 లక్షలు అయిపోతుంది. రోగం కొంచెం ఉందనుకోండి, అసలు వచ్చేసామనుకోండి, మన రోగం పెరిగిపోతుంది. వాసన కూడా అంతే. మన 10 వాసనలు ఉన్నాయనుకోండి, మనం జన్మించినప్పుడు 9 వాసనలు పోగొట్టుకుని ఒక వాసన వదిలేసామనుకోండి, అది మళ్ళీ ఇంకొక అది పెరిగిపోయి ఇంకో కొత్త వాసన తీసుకొచ్చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే రుణం తీర్చడానికి రుణాలు చేస్తూ ఉంటారు. కొంతమంది చుట్ట మానేద్దామని సిగరెట్లు నేర్చుకుంటారు, ఈ రెండు మానేద్దామని ముక్కుపొడి నేర్చుకుంటారు. చివరికి చుట్ట ఇడిచిపెట్టరు, సిగరెట్ ఇడిచిపెట్టరు, ముక్కుపొడి. ప్రయత్నం ఏంటంటే చుట్ట ఇడిచిపెట్టేద్దాం. చుట్ట ఇడిచిపెట్టాలంటే మనం సిగరెట్ నేర్చుకుని చుట్ట మానేద్దాం అనుకుంటాడు. మళ్ళీ సిగరెట్ ఎలా మానేయాలనుకుంటాడు, ముక్కుపొడిని పీల్చుకుని ఈ సిగరెట్ మానేద్దాం అనుకుంటాడు. చివరికాడు ఒక అలవాటు ముందు తర్వాత 3 అలవాట్లు అవుతాడు. మన యొక్క బిహేవియర్ అలాగే. అలాగే ఒక వాసన మిగిలిపోయింది అనుకోండి, అది మళ్ళీ పోగొట్టుకోవడానికి మిగతా వాసన తీసుకురావటం, ఇది అది కలిసి పెరిగిపోతా ఉంటాం. వాసన శేషం, నీకు ఒక్క డిజైర్ ఉంటే, నీకు ఒక్క సంస్కారం ఉంటే, అంటే నేను దేహం లోపల ఉన్నాను, నాకు దేహం బయట లోకం ఉంది, ఎక్కడ దేవుడు ఉన్నాడు, మనం ఒక ముద్ద అవ్వకుండా ఈ సెపరేట్నెస్ ఉన్నంత కాలం మనకు పునర్జన్మ తప్పదు. నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, వాండరింగ్ తప్పదు. శరీరం చనిపోయిన తర్వాత ఈ గోయింగ్ కమింగ్ తప్పదు. ఇదే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. ఎవడైతే శరీరం చనిపోయిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తాడో, నువ్వు శరీరం ఇక్కడ ఉండగానే నీ ఫిజికల్ బాడీకి డెత్ రాకముందే నువ్వు విశ్లేషణ చేసి లోపల విచారణ చేసి చూసుకుంటే ఆ శరీరం తర్వాత మరణానంతరం ఎవడైతే ప్రయాణం చేస్తాడో వాడు ఇప్పుడు ఇక్కడ లేదనే సంగతి నీకు అర్థం. అప్పుడు నీకు గోయింగ్ తోటి కమింగ్ తోటి పని కాదు. నీకు గోయింగ్ తోటి పని కాదు, కమింగ్ తోటి పని కాదు. ఎప్పుడు నీకు రియలైజ్ చేసిన ట్రూత్ని రియలైజ్ చేసినప్పుడు, ఇంకా ట్రూత్ని రియలైజ్ చేసే వరకు మనకు ఫ్రీడమ్ లేదు. అంటే లైక్స్ డిస్లైక్స్. ఇప్పుడు మీరు ఎవరింటికి వెళ్ళి చూడండి, ధనవంతుల ఇంటికి వెళ్ళి చూడండి, పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళి చూడండి, ఈ ప్రపంచంలో బయటికి అమెరికా వెళ్ళి చూడండి, ఇంగ్లాండ్ వెళ్ళి చూడండి, అది స్వార్థానికి అది అడ్డస్తాను అనుకోండి, దాని వదిలేస్తాడు. తర్వాత ఇంకోటి, ఈ భార్య భర్తల సంబంధం, అక్క చెల్లెళ్ళ సంబంధం, అన్నదమ్ముడి సంబంధం, మన కుటుంబ సభ్యుల సంబంధం, ఇవన్నీ మనస్సు ఎంత నిజమో, దేహం ఎంత నిజమో అంతే నిజం. కానీ పారమార్థిక సత్యాలు కాదు. కళ్ళు మూస్తే మన ఇంట్లో వాళ్ళకి మనకేమి సంబంధం లేదు. ఇది 1 డ్రీమ్, 2 డ్రీమ్. 1 డ్రీమ్, 2 డ్రీమ్ అంటే ఇప్పుడు మనం అందరం డ్రీమ్లోనే ఉన్నాం. అది ఇది పొడుగ్గా ఉంటుంది. ఈ డ్రీమ్ 1 డ్రీమ్ పొడుగ్గా ఉంటుంది. మనకి నిద్రలో కూడా స్వప్నాలు వస్తాయి. మన విమానంలో తిరిగినట్టు, లేదా కూర్చున్నట్టు, ఎవరో మనం కొట్టినట్టు, మన ఇతరులు కొట్టినట్టు, లేదా వ్యాపారం చేసినట్టు, వ్యవసాయం చేసినట్టు రాత్రులు కూడా మనకు స్వప్నాలు వస్తాయి. అది ఎప్పుడు వరకు స్వప్నంలో, ఆ స్వప్నం జరుగుతున్నప్పుడు అది నిజమే అనిపిస్తుంది వాడికి. ఎవరికి ఆ స్వప్నం అంతా నిజం అనిపిస్తుంది. ఆడి వేకింగ్ స్టేట్లోకి వచ్చాక, జాగ్రత్త అవస్థలోకి వచ్చాక అదంతా అసత్యం అనిపిస్తుంది. అదంతా మైండ్ క్రియేట్ చేసిందే, నిజంగా ఏమి లేదనిపిస్తుంది. ఆ డ్రీము పొట్టిగా ఉంటుంది, ఈ డ్రీము పొడుగ్గా ఉంటుంది. ఆ గాఢ నిద్ర స్వప్నంలో వచ్చిన చుట్టాలతోటి కానీ, స్వప్నంలో వచ్చే స్నేహితులతోటి కానీ, స్వప్నంలో వచ్చే విరోధులతోటి కానీ మెలకు వచ్చాక వాళ్ళు చుట్టాలు కాదు, ఆ విరోధులు కాదు, స్నేహితులు కాదు. ఇది 1 డ్రీమ్. ఈ డ్రీమ్ ఏంటి? 1. మన ముక్కులో గాలి బయటకు వెళ్ళిపోయిందా? మనసు ఎంత నిజమో, దేహం ఎంత నిజమో, కుటుంబ సభ్యులతో కూడా సంబంధం అంతవరకు నిజం. ముక్కులో గాలి బయటకు వెళ్ళిందా? ఒకరికొకళ్ళకి ఎట్టి సంబంధం లేదు. ఎవడు ప్రయాణం ఆడిదే. అయితే ప్రారంభాన్ని బట్టి ఒక ఇంట్లో సిద్ధం అయ్యాం మనం. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఆ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఆ ఇంట్లో సిద్ధం అవుతారు. కొంతమంది ఐక్యమత్యంగా ఉంటారు, రోజు కోచి కలుగుకుని దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఒకసారి పూర్వజన్మలో విరోధులు వచ్చి ఆ ఇంట్లో పడతారు. మాట్లాడితే కోర్టుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక కొబ్బరి చెట్టు కాడి తేడా వస్తే కోర్టుకు వెళ్ళిపోతాడు, ఒక గోడ కాడి తేడా వస్తే కోర్టుకు వెళ్ళిపోతాడు. నీకు అర్థమవుతుంది, వాళ్ళకి అనురాగం ఉండదు, ఏముండదు, ఒకే కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి అన్నయ్య అంటాడు, తమ్ముడు అంటాడు, ఆ పార్టీషన్ అయిపోయిందా కోర్టుకు తిరుగుతూ ఉంటారు. ఇదే పెద్ద డ్రీమ్, లాంగ్ డ్రీమ్. 1 డ్రీమ్, నెంబర్ 2 డ్రీమ్. ఇది అయిపోతుంది. చనిపోయిన తర్వాత ఒకరికొకరు సంబంధం లేదు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మన కుటుంబ సభ్యులకి, మనకి కనిపిస్తున్నటువంటి సమాజానికి మనోదేహములతో సరిపోతుంది సంబంధం. కానీ ఎన్ని తలంపులు, ఎన్ని తలంపులు. ఒక స్త్రీని తీసు, భగవాను ఒక స్త్రీని తీసుకోండి. ఒకడు అమ్మ అంటాడు, ఒకడు పిల్లం అంటాడు, ఒకడు అమ్మమ్మ అంటాడు, ఒకడు నానమ్మ అంటాడు, ఒకడు మా మార్గం అంటాడు, ఇంకోటి మా వదిన అంటాడు. ఇందులో ఈ అమ్మాయి ఎవరన్నాడు? ఇదంతా నీ మైండ్లో చూస్తున్నావు, ఇదంతా నీ మైండ్ కోణంలో చూస్తున్నావు. అమ్మాయి ఎవరు? తల్లే, లేదా పిల్లమా, లేదా మేనత్త, లేదా వదిన గల మరువులు ఎవరు? ఎవరు ఎవడు మైండ్ కోణం నుంచి వాడు చూస్తున్నాడు? నీ తలం పొందలేదని ఊహించుకునేవి కూడా అంచనీతం. ఈ తలం పని అంచనీతం. ఇది ఆ బాడీ కూడా డెస్టినీని బట్టి వెళ్ళిపోతుంది. బాడీని కూడా డెస్టినీ. ఒకటి 100 ఎకరాలు పంచి పెడితే చూడని పిల్లలు ఉన్నారు. కూలి పని చేసి తల్లిదండ్రులు ఏమైపోయినా కూలి పనులు చేసి తల్లిదండ్రులు పోషించే వాళ్ళు ఉన్నారు. కూలి పని చేసి 100 ఎకరం సంపాదించి ఇచ్చినా చూడని వాళ్ళు ఉన్నారు. ఆ దేహ ప్రారంభం ఎంత నిజంగా ఆ దేహ ప్రారంభాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. వారి దేహం మీద ఎలా ఉందని కూడా ఆ ప్రారంభం అనుభవించాలనుకోండి, అది జరిగిపోతూ ఉంటుంది. అది వాడు ఏదో మనం ఇవన్నీ చూసి రియాక్షన్ ఉండకూడదు. మనం నేర్చుకోవాల్సింది ఒకటి, జీవితంలో యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండకూడదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకుని మీరందరూ డిస్పర్స్ అయిపోయిన బదులు, జీవితంలో యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండకూడదు. తర్వాత మనం పని చేసుకుంటూ ఉండాలి. మన పని మళ్ళీ బంధించకూడదు. మన ఫలితాలకు పని చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితం మనం బంధించకూడదు. మన పని మనం బంధించకూడదు. మన ఫలితాలకు ఫలితం బంధించకూడదు. బంధించిద్దా పునర్జన్మలకు వేలాది జన్మలు వచ్చి తీరుతాయి. అలాగా ఏ పని అయితే మనం చేస్తున్నామో ఆ పని మనం బంధించకుండా కనుక చూసుకోగలిగితే అది కర్మయోగం అన్నారు. అది ఏంటది? కర్మయోగం. అది నేను అజ్ఞానం నుంచి బయటకు తీసుకొస్తుంది. కర్మను కనుక నువ్వు యోగంగా చేయగలిగితే నేను ఇగ్నోరెన్స్ నుంచి, బంధం నుంచి, అజ్ఞానం నుంచి నీ బయటకు తీసుకొస్తుంది. నువ్వు న్యాచురల్ ఎక్స్టేట్, ఏదైతే ఇక్కడ ఉన్న వస్తువు ఎలా ఉందంటే ఆర్టిఫిషియల్గా లేదు, కాంప్లికేటెడ్గా లేదు. ఎప్పుడు కూడా సత్యం చెప్పేటప్పుడు సింపుల్గా ఉంటాడు. అది సత్యం ఎప్పుడు సింపుల్ సెంటెన్స్, అది కాంపౌండ్ సెంటెన్స్ కాదు, కాంప్లెక్స్ సెంటెన్స్ కాదు. నువ్వు అబద్ధం చెప్పినప్పుడే నువ్వు చాలా ట్విస్టింగ్గా చెప్పాలి. నిజం చెప్పినప్పుడు ట్విస్టింగ్ అక్కర్లేదు. మీరు ఏదైనా అబద్ధం చెప్తున్నారనుకోండి, దానికి 1 నుండి 10 నుండి కలపాలి, అట్టహాసం చేయాలి, ముగ్గులు పెట్టాలి దానికి. నిజం చెప్పినప్పుడు సింపుల్గా చెప్తే సరిపోదు. ఇప్పుడు ట్రూత్ కాంప్లికేటెడ్గా ఉండదు, సింపుల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. అది ఎంత న్యాచురల్గా ఉందో, అది ఎంత నార్మల్గా ఉందో, మన బిహేవియర్ కూడా అంత న్యాచురల్గా ఉంటే నదిని సముద్రంలో కలిసినట్టు అంత న్యాచురల్ మన హృదయంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ స్థితిలో, ఆ బ్రహ్మాకార స్థితి మనం అంత న్యాచురల్గా పొందుతాం. ఇప్పుడు ఏం చెబుతున్నాం అమ్మ, అప్పుడు ఏం చెబుతున్నాం? అప్పుడు మీరికి సంగీతం విన్నట్టు వింటున్నారంటే మీరు అసలు మర్చి, ఇప్పుడు ఏం చెప్తున్నాము సబ్జెక్టు? అది అయిపోయింది కదా. కర్మని అంటే మనం చేసే పని, మనం చేసే పని చేత మనం బంధింపడకూడదు. తర్వాత మనకు ఆ పని చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితం వచ్చినప్పుడు మంచి పని, ఎక్కువ ఫలితం వస్తే సంతోషిస్తాం, తక్కువ పని చూస్తే బాధపడతాం. అంటే ఫలితం వల్ల బంధం పడినట్టు. అంటే ఎక్కువ లాభం వచ్చినప్పుడు ప్లెజర్ తీసుకోకూడదు, నష్టం వచ్చినప్పుడు పెయిన్ తీసుకోకూడదు. మనం డ్యూటీ చేయాలి. అలాగే డ్యూటీ మానకూడదు. మనం ఏం చేయాలి? ఆ డ్యూటీ చేయాలి. అయితే ఆ కర్మఫలం, కర్మఫలం పట్ల ఒక రకంగా ఒకళ్ళు ఎక్కువ వస్తే సంతోషించి ఎమోషన్ దగ్గర, తక్కువ వస్తే డిప్రెషన్ వచ్చేలాగడితే ఆ ఫలితం చేత బంధించబడతావు. అయితే గీతలో చెప్పిన రహస్యం ఏంటంటే, కృష్ణుడు ఇది కర్మయోగం గురించి చెప్పిన రహస్యం ఏంటంటే, నువ్వు పని చేయడానికి పనికి వస్తావు, నువ్వు పని చేయడానికి పనికి వస్తావు, పని చాకరీ చేయడానికి నువ్వు పనికి వస్తావు. ఆ పరిచి నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉన్న పని, నీ చేతిలో ఉన్న పని గురించి నువ్వు ఆలోచించు. నీ చేతిలో లేని పని గురించి ఆలోచించకు. నీకు తలకాయ పోటీ తప్పింది, మిగిలి ఇంకేమలేదు. నీకు నీ చేతిలో లేని పని గురించి నువ్వు ఆలోచిస్తే నీకు హెడ్ ఎక్కువ వస్తుంది, అందుకంటే కలిసి వచ్చేది ఏమీ లేదు. ఆ పరిచి నీకు ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, నేను నిర్ణయిస్తాను. నువ్వు చేసే పని, నేను చేసే పని గురించి, నువ్వు చేసే పని గురించి నువ్వు ఆలోచించుకో, నేను చేసే పని గురించి నువ్వు ఆలోచించుకో. ఆలోచించిన నీకు ప్రయోజనం లేదు, తలకాయ పోటు మిగులుతుంది, ఇల్లుకెళ్తే వస్తుంది, అనారోగ్యం వస్తుంది. ఒకటి తర్వాత పనిచేందు ఫలపై వచ్చేది వస్తుంది, రానిదేది ఫలం పట్ల అపేక్ష పెట్టుకోదు. నువ్వు ఫలం పట్ల అపేక్ష పెట్టుకోదు, ఫలం పట్ల అది రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దని నేను చెబుతున్నాను. కాబట్టి అసలు పని ఎందు, పని అంటే బద్ధకం పెట్టుకోదు. ఇది బాగా అర్థం చేసుకోండి. పని పట్ల ఎవరు బద్ధ సోమర్తనంగా ఉండకూడదు. ఎవరి పని అది చేసుకోవాలి. ఏ రోజు చేసే పని ఆ రోజు చేసేయాలి. ఇవాళ చేసే పని రేపు చేద్దాం అనుకుంటాం అనుకోండి, అక్కడ ఏదో లేజినెస్ ఉంది, డల్నెస్ ఉంది. ఏ రోజు చేసే పని ఆ రోజు చేసేయాలి. నువ్వు ఫలితం వచ్చినా రాకపోయినా డ్యూటీ చేసేయాలి. నువ్వు డ్యూటీ చేయడానికే పనికి వస్తావు. నువ్వు డ్యూటీ చేయడానికే పనికి వస్తావు. ఆ రివార్డ్ రావచ్చు, రాకపోవచ్చు. అయితే నీకు ఆ ఫలితం ఎప్పుడు, నువ్వు చేసిన పని ఫలితం నాకు అక్కర్లేదు. నీకు ఎప్పుడు ఆ ఫలితాన్ని ఎప్పుడు అనుసంధానం చేయాలి ఈ జీవుడికి? ఈ జన్మలో చేయాలా, రాబోయే జన్మలో చేయాలా, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలా ముహూర్తం నేను పెట్టుకుంటాను. అంటే దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. ఇప్పుడు కర్మఫలం గురించి నేను ఆశించొద్దని నీకు చెబుతున్నాను. కాబట్టి అలా కర్మ అంటే విరక్తి పెట్టుకోవద్దు, పని ఎందుకు బద్ధకస్తులుగా ఉండద్దు, లేజీనెస్ పనికిరాదు. లేజీగా కూర్చున్నది మాత్రం చేద్దాం. యుగానికి పనికిరావు, పరానికి పనికిరావు. సోమరతనంగా ఉన్నవాడికి జ్ఞానం వచ్చేది. సోమరతనంగా కూర్చున్నది మాత్రం చేయదు నీకు జ్ఞానం వచ్చేది. యుగం ఉన్నది పరం ఉన్నది వాడికి. అంటే లేజీనెస్ వల్ల నీకేమవుతుందంటే నువ్వు పని మానేసి కూర్చుంటే నీకు సోమర్థనం వస్తుంది, జ్ఞానం అలాగ రాదు. అంటే నీవు చేసుకునే పని నువ్వు చేసుకో. లీవ్ ద రెస్ట్ ఆఫ్ గాడ్, డూ యువర్ బెస్ట్. లీవ్ ద రెస్ట్ టు గాడ్, డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్. అది కర్మ సిద్ధాంతం. మనమేం చేస్తామండి, మన చేతిలో పని మానేసి ఆ దేవుడు ఇచ్చే దాని గురించి ఎప్పుడో ఏదో ఆలోచిస్తాం, అదో ఆలోచిస్తాం. తర్వాత ఇంకోటి, మనకి ఎప్పుడైనా దురదృష్టం వచ్చిందనుకోండి, కంగారు పడకండి. ఏనాటికైనా ఇదంతా అదృష్టంగా మారిపోవచ్చు. అబ్రహం లింకన్ ఎలక్షన్లో చాలాసార్లు ఓడిపోయాడు అమెరికాలో. ఓడిపోవటమే పని. సరే ఇంక ఓడిపోతే ప్రజలు తిడతారు, నన్ను మోసం చేశారు. నీకు అర్థం వచ్చిందా? నేను ఇచ్చిన దుప్పట్లు తినేశారు, వంద తినేశారు, మోసం చేశారు. అబ్రహం లింకన్ ఆడికి ఎప్పుడు ఓడిపోవటమే పని. ఆ నడువు ఓడిపోతే పక్కన మరుసటి రోజు నాడు పని ఆడు చూసుకున్నాడు. అంటే ఆయన అనేవాడు, ఇదేంటయ్యా బంధువులు ఈ ఓడిపోవడం, ఎందుకు రోజు ఎలక్షన్లు పెడతానంటే, నేనేమో ఎలక్షన్లో పోటీ పెట్టాను, నేను అలవాటు పడిపోయాను, నన్ను ఓడించడానికి ప్రజలు అలవాటు పడిపోయారు. వాళ్ళ అలవాటు వాళ్ళు మాట్లాడలేదు, నా అలవాటు నేను మాట్లాడలేదు. నన్ను ఓడించడానికి ప్రజలు అలవాటు పడ్డారు. వాళ్ళ అలవాటు వాళ్ళు మారినప్పుడు నా అలవాటు నేను మారినాను. నాకేమి నామినేషన్ లేదు, వాళ్ళకి ఇష్టం లేనిది నేను ఓడించేస్తున్నారు. నాకేమి నామినేషన్ లేదు, గురికి నామినేషన్ చేయటం ఏదో పది ఊళ్ళు తిరుగుతున్నా చెబుతున్నాను, నాకు ఓటేయండి, ఏదో చెప్తాను. పీపుల్ మీద నాకు నమ్మకం ఉంది, మీరు ఓటైపోయినా మీ మీద విశ్వాసం నేను పోగొట్టుకుని అని చెప్పాడు. గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, గవర్నమెంట్ బై ది పీపుల్, అండ్ గవర్నమెంట్ ఫర్ ది పీపుల్, ఆ డెఫినేషన్ చెప్పింది లంకన్. ఇలా ఓడించారు ఓడించారు ప్రజలకు, ఆయనకి చిరాకు రాలేదు, ప్రజలకు చిరాకు వచ్చి ఎన్నిసార్లు ఓడిస్తామని ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ తీసుకొచ్చారు. ఈ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాళ్ళకి ప్రజలకి ఎన్నిసార్లు ఓడిస్తాం అది ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ చేస్తారు. వాడికి సిగ్గు లేకపోతే మనకనే సిగ్గు ఉండాలి కదా, ఎన్నిసార్లు ఓడిస్తామన్నది ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ చేసి పడేస్తారు. వాడు ఇమోషనల్ అయిపోయాడు. ఆడు ఉండగా సివిల్ వార్ వచ్చింది, ఇమోషనల్ అయిపోయాడు. అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు 40 ముందు 45 ముందు జార్జ్ వాషింగ్టన్ అక్కడు, ఉడ్రె విల్సన్ అక్కడు, అబ్రహం లింకన్ అక్కడు, కెనడీ జాన్ ఎఫ్ కెనడీ 62 చేశాడు. ఈ నలుగురే ఫేమస్ ప్రెసిడెంట్. మిగతా ప్రజలందరూ మర్చిపోయారు మిగతా ప్రెసిడెంట్. జార్జ్ వాషింగ్టన్, వుడ్రో విల్సన్, అబ్రహం లింకన్, తర్వాత జాన్ ఎఫ్ కెనడీ 62 ఇప్పుడు చేశాడు, 62 చేశాడు ఎఫ్ కెనడీ. ఆడి కూడా ఆ గ్రేట్ మ్యాన్. మీ అమ్మ మీకు ఆడు ఇంకా ఆడు కెనడీ అనేవాడు. మీ అమ్మ మీకు ఏం పెట్టిందని అడగండి. మీ అమ్మకి మీరేం పెట్టారు అడగండి. ఎంచేపు వాళ్ళు ఏం పెట్టారు, మహర్లు వీళ్ళు ఏం పెట్టారంటే నువ్వేం పెడుతున్నావు వాళ్ళకి? దేశం నాకేం ఇచ్చిందని అడగండి. నువ్వు దేశానికి ఏం చేసేవాడు? ఏంటి దేశం నాకేం చేసింది, ఈ సమాజం నాకేం చేసింది? అది కాదు నువ్వు ప్రశ్నించుకోవాల్సింది. ఈ దేశానికి నేనేం చేశాను, ఈ సమాజానికి నేనే, నీ వైపు నుంచి ఆలోచించు. మా అమ్మ నాకేం పెట్టింది, మా అమ్మ నాకేం పెట్టింది కదా నువ్వు అడగలు. మీ అమ్మకు నువ్వు ఎప్పుడైనా ఏదైనా పెట్టావా? ఈ దేశానికి, ఈ దేశం నాకేం చేసిందని నువ్వు అడగకూడదు. దేశానికి నువ్వు ఏమైనా చేసావా? ఈ సమాజం నన్ను ఏమైనా ఉద్ధరించింది, ఈ సమాజం నాకేమైనా హెల్ప్ చేసిందని అడగకు. నువ్వు సమాజం నీకేమైనా హెల్ప్ చేసిందా? ఇది కెనడీ రిపీటెడ్ గా చెప్పాడు. మన బుద్ధి పాడు బుద్ధి. వాళ్ళేం పెట్టారు, వీళ్ళేం పెట్టారు, నువ్వేం పెట్టావు దేశానికి? నువ్వేం చేసినావు దేశానికి? నువ్వు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి? అయ్యాది పూజ, జపము, ధ్యానం, ఇవన్నీ ఎందుకు పెట్టారు? పూజ ఇవన్నీ మనం మైండ్ క్రమం, ఇంద్రియ నిగ్రహానికి, మానసిక శిక్షణకి, మనో నిగ్రహానికి అన్ని పెట్టాడు. ఏ కాలక్షేపానికి కాదు. ఒకటి పూజ. సరిగ్గా టైంకు పూజ చేసి వాడు టైంకు ఆఫీస్కి కూడా వెళ్తాడు. అంటే టైంకు పూజ చేసేవాడికి టైం సెన్స్ వచ్చేస్తున్నాడు. టైంకి జపం, టైంకి జపం, టైంకి ధ్యానం. ఈ ధ్యానం ఎందుకు చేయమన్నారంటే, మనల్ని మన పెద్దలు జపం ఎందుకు చేయమన్నారంటే, మనకు అక్కర్లేని తలంపులు నాస్తాయి. మీకు ఒక తలంపు వస్తే సంతోషంగా ఉంటాం, ఒక తలంపు వస్తే దుఃఖంగా వస్తాం. కారణం చెప్పండి మీరు ఎవరైనా. ఇప్పుడు ఒక తలంపు వచ్చింది అనుకోండి, సంతోషం అయిపోతుంది. ఒక తలంపు వస్తే వద్దు వద్దు అంటారు దాన్ని. ఏ తలంపు అయితే వద్దు, ఈ తలంపు నాకు రాకూడదు అనుకుంటా దుఃఖం తీసుకొస్తుంది. తలంపుని వెల్కమ్ చేస్తాం, లేదా సంతోషం తీసుకొస్తుంది. మీకు అర్థం అవుతుంది? వాంటెడ్ థాట్ మీకు సంతోషం వస్తుంది, అన్వాంటెడ్ థాట్ వల్ల మీకు దుఃఖం వస్తుంది. రెండు అబద్ధాలు. అంటే తలంపులు వస్తున్నాయంటే టూత్కి దూరం అయిపోతాం. మంచి తలం పైనా సరే, చెడు తలం పైనా. మంచి తలం పుణ్యం తీసుకురావచ్చు, చెడు తలం పాప, అది వేరే విషయం. అది మన సెకండరీ. నీకు ఏదైనా తలంపు వస్తుంది అనుకో, నీ దగ్గర నుంచి నువ్వు దూరం అయిపోతావు. గాఢ నిద్రలో వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్, స్లంబర్, ఆ డీప్ స్లీప్లోనే మనం నిజానికి దగ్గరగా ఉంటాం. మనం గార్డెన్ నిద్రలో నిజానికి దగ్గరగా ఉంటాం. జాగ్రత్త అవస్థలోనే, స్వప్న అవస్థలోనే దూరంగా ఉంటాం. తర్వాత ఎవ్రీ నేమ్ అండ్ ఫారం ఇస్ ద కాజ్ ఆఫ్ ట్రబుల్. తర్వాత మనం జ్ఞానం నిజంగా కావాలనుకుంటే ఇక రూప బుద్ధి తగ్గించుకోవాలి, నామ బుద్ధి తగ్గించుకోవాలి. తర్వాత చాలా మందికి పేరంటే ఇష్టం. మీకు అర్థమవుతుంది, వాళ్ళకి గౌరవం పేరంటే ఇష్టం. తర్వాత వాళ్ళు లాంగెస్ట్ ఇంగ్లీష్ పోయం రాశాడు ఇంగ్లీష్ లిటరేచర్లో మిల్టన్. మిల్టన్ ఏమనుకున్నాడంటే, వయసు వచ్చాక కామక్రోధాలు తగ్గిపోతాయి, ఈ ముసలి తలకాయలు కీర్తికాంక్ష తగ్గదని చెప్పాడు. వయసుకి కీర్తికాంక్ష 90 ఏళ్ళు వచ్చాయనుకోండి, వాడు కామక్రోధాలు తగ్గిపోతాయి. వాడు బాడీ వాడు వయసుని బట్టి తగ్గిపోతాయి, కానీ కీర్తికాంక్ష, నా పేరు అందరూ చెప్పుకోవాలి, నా పేరు టామ్ టైమ్ అయిపోవాలి, నా పేరు అడ్వర్టైజ్మెంట్ అయిపోవాలి అది కీర్తికాంక్ష. వయసుని బట్టి కీర్తికాంక్ష తగ్గదు. మనిషి జీవుణ్ణి దేహానికి బంధించే కాంక్ష మరీ ఎక్కువ ఉన్నాడు. కీర్తి అంటే కామక్రోధాల కంటే బలీయమైంది అంటున్నది. ఏది కీర్తికాంక్ష? అంచేది మనం సాధనలో అందరి గురించి నేను చెప్పటం లేదు. ఈ సాధకులకి ఈ రూపబుద్ధి తగ్గించుకోవాలి. అంటే మీరు ఎవరైనా ఎర్రగా ఉన్నారనుకోండి, ఎర్రగా ఉన్నారనుకోండి, ఎర్రగా ఉంటే మీరు చాలా బాగున్నారంటే మీకు సంతోషం వస్తుంది. నల్లగా ఉన్నారనుకోండి, మీరు ఏం బాగోలేదంటే దుఃఖం వస్తుంది. అంటే రూపంతో మీరు ఐడెంటిఫికేషన్ అవ్వాలి. ఆ రూప బుద్ధి రిడ్యూస్ చేయాలి. రూప బుద్ధి ఒకటి, నామ బుద్ధి ఒకటి. ఈ రూపానికి నామ ఎందుకు పెట్టారంటే వ్యవహారం జరగదు. ఆ నామం పెట్టకపోతే ఆ పేరు పెట్టతే వ్యవహారం జరగదు. వ్యవహారం కోసం అది పేరు పెట్టారు, కానీ నిజంగా పేరు మనం కాదు. అయ్యో మనం పని చేసేటప్పుడు ఆ పని పని కోసం చెయ్యాలి, కానీ అదిలో గౌరవాలు వస్తాయను, ఇంకోటి వస్తున్నాను ఇంకోటి వస్తున్నాను అలా చేయకూడదు. అలా చేస్తే ఒకవేళ గౌరవం కోసం ఈ రోజు పని చేస్తే నీకు పుణ్యం వస్తుంది, కానీ చిత్తశుద్ధి రాదు. ఏ మనిషి అయినా జంతువు అయినా ఆ చిత్తశుద్ధి అనే దేట్లోంచే వాడు మోక్షంలోకి వెళ్ళాలి. చిత్తశుద్ధి లేకుండా వాడు అంతర్వాడైనా, వాటెవర్ హీ మేబీ, వాడు అంతర్వాడైనా చిత్తశుద్ధి రాకపోతే వాడు ఆ హృదయుడు కంటే ఆ శాంతి సామ్రాజ్యంలోకి, ఆ శాంతి గంగలోకి, ఆ జ్ఞాన గంగలోకి ప్రవేశించలేడు. లేని చిత్తశుద్ధి, అది వేమన కూడా చెప్తాడు కదా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేదయ్యాను. మెయిన్ ఆ మెయిన్ ఆ చిత్తశుద్ధి కలగాలి. అంతే, మనకి ఏదో పని చేస్తాం కోరికతోటి, ఆ ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం ఏం చేస్తామంటే ఎంజాయ్ చేస్తాం. ఆ ఎంజాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది కొత్త విత్తనాలు వేస్తాం మనం. అది అది ఫలితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఎంజాయ్మెంట్ అయిపోయినా దాని తాలూకు విత్తనాలు లోపల పడిపోతాయి. మళ్ళీ ఆ విత్తనాలు కొన్ని వేల జన్మలకు రీబర్త్లకు కారణమవుతాయి. ఇప్పుడు ఎందుకు ఒకటి మిస్ అయింది మీకు, నేను కుటుంబ సంబంధాలు మీకు అర్థమవుతుంది, స్నేహితులతో సంబంధాలు, విరోధులతో సంబంధాలు, బంధువులతో సంబంధాలు, కానీ మనస్సు ఎంత నిజమో, దేహం ఎంత నిజమో అంతే నిజం. కానీ మనోదేహములతో సంబంధం లేకుండా ఒక సంబంధం ఉంది మనకు. ఇవన్నీ తలం అది మటుకి తలంప కాదు, అది భగవంతుడితో ఉన్నాను. మన కంట్రోల్ రాకుండా వాడితో సంబంధం మటుకి తలంపు కాదు, అది వాడితో తలంపు మటుకి ఇవన్నీ కుటుంబ సంబంధాలన్నీ తలంపే. ఆ శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను కూడా తలంపే. అన్ని ప్లెజర్ ఆల్సో తలంపే, పెయిన్ తలంపే, అన్ని తలంపులే. నేను చనిపోతున్నాను అనుకున్నది అన్ని తలంపులే. ఈ కుటుంబ సంబంధాలు కూడా తలంపులే. నేను పూర్ మ్యాన్ అనుకోవడం తలంపు, నేను రిచ్ మ్యాన్ అనుకోవడం తలంపు, మీకు అర్థమవుతుందా, నేను ఫార్మర్ అని అనుకోవడం తలంపు, నేను పండితుని అనుకోవడం తలంపు, అన్ని తలంపులే. కానీ తలంపులు లేని సద్వస్తువు ఒకటే, మీకు అర్థమవుతుందా. ఆ భగవంతుడితోటి, ఆ ఈశ్వరుడితోటి, బ్రహ్మ పదార్థంతో మనకున్న సంబంధం మటుకే తలంపు కాదు, అది ఒకటి మటుకే నూటికి నూరిపాళ్ళు నగ్న సాక్ష్యం. ఏ వస్తువుకి అయితే తలంపులు లేవో అక్కడికి చేరుకోవాలి మనం, అప్పుడు వరకు మనకు రీబర్త్ తప్పదు. ఒకసారి అరుణాచల సేవ చేయండి, ఒకసారి అరుణాచల సేవ శాంటింగ్ చేయండి. అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచలం, పేరుదల పగనే పట్టి లాగితివి నీ మహిమ కనుదురెవరు అరుణాచలం. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమాం కృప చేసి నన్ను ఏడుము అరుణాచలం. అక్షర మణమాలలో భగవాన్ చెప్పారు, ఇది నీ పేరు స్మరించను. చీకట్లోంచి వెలుతురులోకి, మృత్యువులోంచి అమృతత్వంలోకి, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి జంప చేయటం జరిగిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే, కోటి సాధనల కంటే, కోటి విద్యల కంటే, కోటి ఉపాయాల కంటే, కోటి ఉపాయాల కంటే, ఆ కోటి గ్రంథాలు చదవటం కంటే ఒక లెత్త మాత్రం గురువు అనుగ్రహం సరిపోతుంది. వన్ లుక్కి జనప్, వన్ టచ్చి జనప్, వన్ వరడి జనప్. అంచేత నువ్వు ఈ నిజంగా ఈ లోకానికి ఏదైనా ఉపయోగపడాలి నువ్వు అనుకుంటే నీకు ముందు జ్ఞానం సంపాదించు. జ్ఞానం సంపాదించాక నేను ఈ లోకానికి ఉపయోగపడాలని అనుకోక్కర్లేదు, నీ ద్వారా ఉపకారం జరగదు. మల్లె పువ్వు నేను అందరికీ సువాసన ఇవ్వాలని అనుకోదు, దాని అంతా అదే సువాసన వస్తుంది. అలాగే ఏదైనా మీరు ఏదో ఒక మంచి ఎక్కువ స్మెల్ వచ్చే వస్తువుని అందరికీ మంచి స్మెల్ ఇవ్వాలని అనుకోదు, దాని అంతా సహజంగా పని జరుగుతూ ఉంటుంది. పని జరగటం వేరు, ఎప్పుడైతే నువ్వు ట్రూత్ని రియలైజ్ చేసావో నీ ద్వారా లోకానికి సహాయ సహకారములు అందుతాయి. అవి కళ్ళకు కనపడకపోవచ్చు, చెవుడికి వినపడకపోవచ్చు. అంచేత రియలైజ్డ్ స్టోర్ ద్వారా, గాడ్ రియలైజ్డ్ స్టోర్ ద్వారా ఈ లోకానికి జరిగే ఉపకారం ఇతరుల ద్వారా జరగదు. ఇతరుల ద్వారా ఒకటి అంటే నువ్వు జ్ఞానం సంపాదిస్తే ఈ లోకానికి ఎంతో మంచి జరుగుతుంది నీ ద్వారా. అది సంపాదించకుండా ఏదో నువ్వు మంచి చెయ్యాలనుకునే సాధ్యం కాదు, అది జరగదు. నీలో లేనిది ఇతరులకి, నీలో ఉన్నదని నీ దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వగలవు, నీలో లేనిది నువ్వు ఎక్కడ ఇవ్వగలవు? నీకు శాంతి లేదు, ఇతరులకు శాంతి ఎలాగిస్తావు? నీకు జ్ఞానం లేదు, ఇతరులకు జ్ఞానం ఎలాగిస్తావు? నీలో ఉన్నది ఇతరులకు ఇస్తావు, కానీ నీలో లేనిది ఇతరులకు ఇవ్వలే. ఒకసారి ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఆలోచించండి, ఇది క్యాష్ బేరం అరువు బేరం కాదు. మనకెవరికైనా దుఃఖం వస్తుంది అనుకోండి, మనందరం మన శరీరం ఇక్కడ ఉంది, మన మనస్సు ఇక్కడ లేదనుకోండి, ఊరికి అనుకోండి మన శరీరం, అందరి శరీరాలు ఇక్కడ ఉన్నాయి, మన మనస్సు మటుకు ఇక్కడ లేదనుకోండి, దానికి కారణం ఒకటి మమకారం. మీకు ఎక్కడైతే మమకారం ఉందో అక్కడ మీ మనస్సు వెళ్ళిపోతుంది. మనకు మమకారం లేదనుకోండి, శరీరం ఎక్కడ ఉంటే మనసు అక్కడ ఉంటుంది. కానీ మమకారం ఉందనుకోండి, శరీరం ఉంటే మనసు ఉండదు, ఎక్కడైతే మమకారం ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమైనా పవిత్రులు అవుతాం అంటే పవిత్రులు అవ్వం, ఉన్నది పాడైపోతూ ఉంటాం. మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే చేయొచ్చు, కానీ మమకారం పెట్టుకోకూడదు. ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ ఫియర్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ బాండేజ్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సారో, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ ఆల్ నాన్ సెన్స్. మనకి అటాచ్మెంట్ వచ్చిందంటే నాన్ సెన్స్ వచ్చేస్తుంది. మనకి ఎక్కడైతే అటాచ్మెంట్ ఉందో అది అంతా ఉన్నది, సెన్స్ ఉండదు, నాన్ సెన్స్ ఉంటుంది. ఆ అటాచ్మెంట్ కోసం ఆడిన అబద్ధం చెప్పకుండా వెయ్యి అబద్ధాలు చెప్తాను. నీకు అటాచ్మెంట్ లేకపోతే నువ్వు సిమ్ చేయవలసిన పని లేదు. నీకు అసలు నువ్వు లైవ్ చెప్ప, నీకు అటాచ్మెంటే కనుక లేకపోతే నువ్వు లైవ్ చెప్పవలసిన పని లేదు అసలు. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం, నీ మైండ్ ఎక్కడికి వెళ్తుందో చూసుకోండి. ఇక్కడ లేదనుకోండి, బాడీ ఎక్కడుందో మైండ్ అక్కడ లేదనుకోండి, ఒకసారి దీని గురించి 100 పుస్తకాలు చదువు, మీ మైండ్ ఎక్కడికి వెళ్తుందో చూడండి. అక్కడ మీ మమకారం, అక్కడి నుంచి మీరు విత్డ్రా చేసుకోవాలనుకోండి మైండ్, అది ఇంటర్వర్ట్ అవ్వదు. ఇంటర్వర్ట్ అవ్వదు అనుకోండి, ఇంటర్వర్ట్ అవ్వదు అనుకోండి, అక్కడ జ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం కలగదు. మిగతా మన ఇంద్రియాలతో నేర్చుకునే జ్ఞానం, మనస్సుతో గ్రహించే జ్ఞానం, ఈ మనస్సు ఎంత నిజమో, దేహం ఎంత నిజమో, అవి అంతే నిజం, అవన్నీ పారమార్థిక సత్యాలు కాదు. ఒకసారి ఒకరు ఒక ప్లేటర్ గారు భగవాన్ అడిగారు, ఏమని అడిగారంటే, ఏమన్నా లోపలేదో అంతర్యాముగా ఉన్నానంటున్నాడు ఈశ్వరుడు, ఉన్నా ఆడెవడో నాకు తెలియటలేదు, ఉన్నాడని అంటున్నారు. బాగానుంది, నాకు దేహం తెరుస్తుంది, మనసు తెరుస్తుంది, బుద్ధి తెరుస్తుంది, నా బుద్ధి నాకు తెరుస్తుంది, నా మనస్సు నాకు తెరుస్తుంది, నా శరీరం నాకు తెరుస్తుంది. వీటికి అతీతంగా ఏదో ఉంది, హృదయంలో ఉందని మీరు చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నాడు. అప్పుడు ఏం చెప్పారంటే, భగవాను నీకు తెలిసి ఇది తెలుస్తున్నావు కదా, ఏదో నీకు శరీరం తెలుస్తుంది, నీకు మనసు తెలుస్తుంది, నీకు బుద్ధి తెలుస్తుంది, ఇది తెలిసిన వాటిని అన్నింటిని మాక్సిమం ఉపయోగించుకుని నీకు తెలియంది తెలుస్తుందని చెప్పాడు. నీకు ఏదైతే తెలియంది అలాగే తెలియదు నీకు, ఇది తెలియదైతే నీకు తెలుసునో అట్లా మాక్సిమం ఉపయోగించుకున్నావు. ఉపయోగించుకుంటే అది తెలియంది నీకు తెలుస్తుంది, కానీ దేనికోసం ఉపయోగిస్తున్నాం బాడీని మనం, శరీరం దేనికోసం ఉపయోగిస్తున్నాం, మన మైండ్ దేనికోసం ఉపయోగిస్తున్నాం? రోడ్డు మీద దుమ్మంతా రాసుకోవడం తిరగటం నీకు సాధన, మనకు సాధన ఆ రోడ్డు మీద దుమ్మంతా రాసుకోవడం తిరగటం. నీకు అంశం లేని గొడవలకు నువ్వు ఎంచుకెళ్ళాలి అసలు? అది కాదండి, ఎప్పుడు కూడా నాన్ ఇంటర్ఫిరెన్స్ పాలసీ సాధకుడికి మంచిది. ఇప్పుడు మనకు అవసరం లేని గొడవలకు వెళ్ళకూడదు. ఎందుకంటే అజ్ఞానం పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది. మనకు అవసరం లేని గొడవలకు వెళ్ళకూడదు. అయితే మన దేహ ప్రార్థనలో పని ఇష్టంగా చేయాలి, అయిష్టంగా చేయకూడదు. మీ అత్తగారు మంచం పట్టారనుకోండి, మీరు ఇష్టంగా అయిష్టంగానే చెయ్యాలి. ఇష్టం రోడ్డు మీద అలా ఇచ్చి పెడతారు అత్తగారిని. ఇప్పుడు మీ అత్తగారు మంచం పెట్టారు, మీకు అర్థమవుతుంది, రోడ్డు మీద విడిచిపెట్టలేరు కదా. ఇష్టంగానే చెయ్యాలి, అయిష్టంగానే చెయ్యాలి. ఆ చేసేది ఇష్టంగా చేసేయండి. నేను కృష్ణుడి గీతలు అని అలా మీరు ఇష్టంగా చేస్తే పాతవాసులు పోతే కొత్త వాసులు రావన్నారు. మనమేం చేస్తామని చాకరీ తప్పదు, అయిష్టంగా చేస్తాం. పాతవాసులు అలా ఉండిపోతే కొత్త వాసులు వచ్చి మీద పడతాయి. అంటే పాత రుణం అలా ఉంటుంది, మళ్ళీ కొత్త రుణం చెయ్యాలి. అంటే ఇది అర్జునుడితో చెప్పాడు, నువ్వు యుద్ధం ఇలాగే చెయ్యాలి. కృష్ణుడు మనల్ని యుద్ధం చేయమంటలేదు, అర్జునుడిని యుద్ధం చేయమంటున్నాడు. ఏం చేత? వాడు అలవాటు. అది నీ అలవాటు నీ చేత యుద్ధం చేస్తుంది. నేనెవడిని, నువ్వు యుద్ధాలకు నన్ను రమ్మన్నావు కానీ నేను నీ ఇంటికి వచ్చి తీసుకురాలేదు యుద్ధం. మనిషికి నీ స్వభావం చేయిస్తుంది అన్నాడు. ఎవరితోటి? అది టెక్నికల్ వర్డ్ స్వభావం అనేది. అంటే అర్జునుడికి యుద్ధాలు చేయటం అనేది అలవాటు. అలవాటునే మనం స్వభావం అంటాం. ఒకవేళ నువ్వు నీ యుద్ధం నీ అలవాటు నీ చేత పని చేస్తుంది, నీ అలవాటు నీ చేత పని చేస్తుంది, నువ్వు యుద్ధం చెప్పిన చేస్తావు. అయితే నువ్వే పని అయితే చేస్తున్నావో, యుద్ధం అంటే యుద్ధమే కాదు, వంట అంటే వంటే కాదు, ఎవరికైనా భోజనం పెట్టడం అంటే భోజనం పెట్టడం కాదు, ఎవరినా అతిథిని మర్యాద చేయటం అంటే మర్యాద చేయటం కాదు. నువ్వు చేసేది అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. ఇష్టంగా చేస్తే పాత కర్మంతో పోతుంది, నేను చుట్టుకునే కర్మ రాదు. మనం చాలా పనులు ఏం చేస్తామంటే ఏదో ఈ చాకరీ ఏంటి అని విసుగ్గా చేస్తాం, చేస్తాం చేయటం విసుగ్గా చేస్తాం. చివరికి ఏంటంటే కష్టం తప్పదు, రేణింపు ఉండదు. అంచేది అర్జున నువ్వేం చేయాలంటే, యుద్ధం అంటే యుద్ధం కాదు, ఏ పని చేసినా నీ దేహ భగవంతుని శరీరానికి ఏ పని అయితే కేటాయించాడు భగవంతుని శరీరానికి, ఆ పని నువ్వు అయిష్టంగా చేయకు. ఇష్టంగా చేసి నువ్వు వైద్యుడు అనుకో, పేషెంట్ని ఇష్టంగా చూడు. సర్వీస్ విత్ స్మైలింగ్ ఫేస్, హెల్ప్ విత్ స్మైలింగ్ ఫేస్, ట్రీట్ పేషెంట్ విత్ స్మైలింగ్ ఫేస్, వర్క్ డూ యువర్ డ్యూటీ విత్ స్మైలింగ్ ఫేస్. నవ్వు ముఖంతో, నవ్వుతోటి శాంతిగా చేసే నువ్వు చేసే పని. రియాక్ట్ అవ్వద్దు. అంటే భగవంతుడు నీకు ఆ పని కేటాయి, అందరికీ భగవంతుడు అందరి శరీరాలకి భగవంతుడు పని కేటాయిస్తే ఎలా అవుతుంది? లోకమైన అడవు. ఏ పని చేసుకున్నాడు ఆ పని చేసుకోవాలి. మోక్షం రాదని చెప్పాడు. నువ్వు చేసే పని ఇష్టంగా చేయి. నువ్వు టీచ్ చేస్తున్నావు అనుకో, నేనేదో మీకు టీచ్ చేస్తున్నాను. టీచ్ చేసినప్పుడు ఏదో ఇస్తున్నారో అది కౌరమించారు మర్యాద కోసం. మర్యాద కోసం చెప్తే నేను మీకు అని చెప్పి చెప్పగలను. మీ మీద నాకు ఆప్యాయత లేదనుకోండి, మీ మీద నాకు ప్రేమ లేదనుకోండి, మీ మీద నాకు ఇష్టం లేదనుకోండి, మీరు బాగుపడాలనే కాంక్ష లేదనుకోండి, మీకు అర్థమవుతుంది. మీరు శాంతి సముద్రంలో, కాంతి సముద్రంలో, జ్ఞాన సముద్రంలో మీరందరూ ఈజు రావాలని అనుకోవటం లేదనుకోండి, బలవంతాన్ని అంచెం చెప్తాం. మర్యాద కోసం, మర్యాద కోసం చేసే పనులు మర్యాద కోసం ఉంటాయి. అంతవరకు తెలుస్తారు. ఇప్పుడు మీ మీద నాకు ఎఫెక్షన్ లేదనుకోండి, చెప్పిన ప్రయోజనం లేదు. మెకానికల్గా చెప్పినా ఏ ప్రయోజనం లేదు. అది చేసే పని చెప్పటమే కాదు, రాయటమే కాదు, మాట్లాడటమే కాదు, రిటర్న్ ఎక్స్ప్రెషనే కాదు, ఓకే ఎక్స్ప్రెషన్ సరే, ఏదైనా సరే నువ్వు చేసే పని సంతోషంగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి. ఈ ప్రారంభంలో ఏమైనా పాత వాసనలు ఉంటే, పాత హ్యాబిట్స్ ఉంటాయి పోతాయి. పాత హ్యాబిట్స్ అంటే ఓల్డ్ హ్యాబిట్స్, నీకు అర్థమవుతుంది. ఓల్డ్ హ్యాబిట్స్ పోతాయి, న్యూ హ్యాబిట్స్ రావు. మళ్ళీ ఈ ప్రశ్న అడిగిన వాడు ఏమన్నాడంటే, మరి ఏదో ఉందన్నప్పుడు నాకు తెలియాలి కదా, మరి లోపల ఏదో ఉంది, ఏదో ఉందని చెప్తున్నారు కదా మరి గొప్పల శక్తి అయ్యని, మరి ఏదో ఉంది, ఏదో ఉందన్నప్పుడు ఉన్నది నాకెందుకు తెలియటున్నదని అప్పుడు భగవాన్ చెప్పారు, నీకున్న సంస్కారాల నుంచి, నీకున్న అలవాట్ల నుంచి నువ్వు బయటకు రా. బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు కనిపించకపోతే అప్పుడు చెప్పు నాకు కనిపించడం లేదన్నాడు. అది నీ కళ్ళతో చూసేది కాదు, నీ చెవులతోటి వినేది కాదు, అది నీ అనుభవానికి కలుగుతుంది. నీ అనుభవానికి అనుభవించేవాడు గురువు. నీకు అనుభవం కావాలంటే అనుభవం కావాలంటే వచ్చేది, అనుభవం వచ్చేది. యుధిష్ఠిరుడు రియలైజ్డ్, ఒక గురువుకి తప్పించి మీరు కోటి గ్రంథాలు చదివిన, కోటి సాధన చేసిన, ఉపవాసాలు ఉండి భోజనాలు మానేసి సాధన చేసిన ఆ ఆత్మ అనుభవం అనేది, ఆ చైతన్య అనుభవం అనేది, అమృత అనుభవం అనేది, అది గురువు ఇవ్వాల్సిందే కానీ మీ తెలివితేటల వల్ల సంపాదించుకునేది కాదు. మీ తెలివితేటలకు లిమిట్స్ ఉన్నాయి, మీ బుద్ధికి లిమిట్స్ ఉన్నాయి, మీ ఐశ్వర్యానికి లిమిట్స్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందే, అంతవరకే హద్దులు దాటి మీరు వెళ్ళారు, కానీ ఆ లోపల బ్రాహ్మీ స్థితి వచ్చేటప్పటికీ ఆ బ్రహ్మానుభవం మీకు అర్థమవుతుందే. ఆ జ్ఞానం అర్జున జ్ఞానంతో సమానమైంది లేదు, దానికి మించింది ఎలాగా లేదు. ఆ జ్ఞానం సంపాదిస్తేనే దాని తాలూకు సుఖం తెలుస్తుంది. అదే దానికి మించిన ఐశ్వర్యం లేదు, దానికి మించిన ఐశ్వర్యం లేదు. అది ఎలా వస్తుంది? నీ లోపల వస్తూ ఉంది. నీ బుద్ధికి అందదు, నీ ఇంద్రియాలకు అందదు, నువ్వు చేసే పుణ్యకార్యాలకు అందదు, నువ్వు చేసే సత్కర్మకు అందదు. నీకు అర్థమవుతుందే, ఈ బయట బాహ్యమైన ప్రక్రియలకు అందదు, కానీ లోపల లేదంటే ఉంది. ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్. నీ అనుభవానికి అందుతుంది, నీ ఇంద్రియాలకు అందదు, నీ ఇంటలెక్చువల్కి అందదు, అది నీ అనుభవానికి అందుతుంది. అనుభవం వస్తే అందుతుంది, ఆ అనుభవం ఇచ్చేది గురువు తప్పింది, ఇంకా ఎవరికి సాధ్యం కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అది అనుభవానికి అందుతుంది, కానీ అనుభవం యొక్క గురువు యొక్క గ్రేస్ లేకుండా కేవలం నీ సాధన వల్ల వచ్చేది కాదు. సాధన చెయ్యండి, కానీ అంత మాత్రం చేసేది వచ్చేది. ఇప్పుడు మనం మందులు మింగుతాం, ఆ రోగాలను పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. అదేవిధంగా నువ్వు సాధన చేస్తే రియలైజేషన్ రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ లాస్ట్ మినిట్లోకి వచ్చినప్పటికి నీకు అనుభవం, ఆత్మ అమృతానుభవం కలగాలంటే నీ శరీరం చనిపోతుంది. చనిపో చావుతోడు సంబంధం లేకుండా స్వతంత్రమే వస్తూ నీ హృదయంలో ఉంది. దాన్ని డెత్ల స్పిరిట్ అని చెప్తారు. నీకు అర్థమవుతుందా? డెత్ల స్పిరిట్ అంటారు. అది నీకు అనుభవానికి అందుతుంది, నీ మెదలకు అందదు, ఇంద్రియాలకు అందదు. కానీ అనుభవం గురువు యొక్క అనుగ్రహం లేకుండా రాదు. ఆ గురువు యొక్క అనుగ్రహం లేకుండా నీకు అనుభవం రాదు. అనుభవం వస్తేనే కానీ ఆత్మజ్ఞానం రాదు. ఇది ఇక్కడ సబ్జెక్ట్. తర్వాత ఇంకోటి జపం చేస్తాం. మీరు సాయంత్రం నిద్రపోయే ముందు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, లేకపోతే ఓం నమ శివాయ, ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణ, ఏదో అనుకోండి. మీరు సాయంత్రం మీకు ఇష్టమైంది అనుకోండి, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. మీకు ఇష్టమైందే మీరు ఏదో అనుకుంటున్నారు అనుకోండి. ఇందులో రహస్యం ఏంటంటే, ఈ మంత్రం మిమ్మల్ని అసత్యానికి దూరం చేస్తుంది. అంటే ఏంటి, మనకి అసత్యం తాలూకు తలంపుల్ని, మనకు అసత్యం తాలూకు తలంపులు ఎక్కువ ఉంటుంది. అంటే అసత్యాన్ని సత్యం అనుకునే తలంపులు చాలా ఉన్నాయి మనలో. కానీ ఆ తలంపులకి దూరం చేసేది మంత్రం. నీకు ఇష్టం ఏ మంత్రం సరే ఇష్టం చేయదు. ధ్యానం చేస్తున్నావు అనుకో, ధ్యానం చేస్తుంటే నీకు అవసరమైన తలంపులు రావు. ఏదో ఒక తలంపు మీద నీ మనసు నిలబడి ఉంటుంది. లేదా వెంకటేశ్వర స్వామి రూపం తీసుకోండి, ఆ రూపాన్ని ధ్యానం చేయండి. లేదా వెంకటేశ్వర స్వామి నామాన్ని తీసుకున్న నామాన్ని స్మరించండి. ఒక డైరెక్ట్ గా మీ హృదయంలో ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడు, అంత ఆత్మగా ఉన్నాడు. వాడు నేములు వస్తూ ఫారములు వస్తుంది. అక్కడ కూడా దేవుడికి రూపం ఉన్న దేవుడే, రూపం లేకపోయినా దేవుడే. రేపు దేవుడికి పేరు ఉన్న దేవుడే, పేరు లేకపోయినా దేవుడే. మీకు అర్థం? పంచదార పేరు మీకు తెలియకపోయినా పందారు నోట్లో వేసుకుంటే తీయగానే ఉంటుంది. అది పంచదారని మీకు తెలియదు అనుకోండి, దాని పేరు కూడా మీకు తెలియదు అనుకోండి, అది నోట్లో వేసుకుంటుంది, తీయగానే ఉంటుంది. అది మీకు పేరు తెలియదంత మాత్రం అది చేదు అవదు. అదేవిధంగా మీరు ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు మీకు అంశంలేని తలంపుల నుంచి, మీకు అక్కర్లేని తలంపుల నుంచి అసత్యాన్ని మీకు దూరం చేసి సత్యం దగ్గరికి జరిపేది నామ జపం. అదే ధ్యానం, అదే జపం, అదే పూజ. కానీ ఈ ప్రక్రియ తర్వాత మీరు ఏం పెట్టకపోవద్దు. లోకంలో ఏ విషయానికి పెట్టకపోవద్దు. శరీరం తొందరగా చనిపోవాలని అనుకోవద్దు, 1000 సంవత్సరాలు బతకాలని అనవద్దు. మనకు ఆత్మజ్ఞానం లేదనుకోండి, ఆత్మజ్ఞానం తప్పించి మిగతా అంతా మిథ్యా జ్ఞానాలు. మీకు అర్థం వచ్చింది? అదే ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, చదువు వల్ల చావు లేని చదువు వల్ల. అంటే ఈ దేహం చనిపోతున్నా, మన దేహం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నా అనుకుంటాం. దేహం చనిపోతున్నప్పుడు నీకు చావులేని సత్పదార్థంతో సామర్థ్యం ఉండాలి. అది చావులేని చదువు, అటువంటి చదువు. మిగతా చదువులన్నీ చదువులే, అవన్నీ పొట్టకు సంబంధించింది. నీ పొట్ట ఎంత నిజం, ఆ చదువులు కూడా అంతే కదా. చదువు వలను చావులేని చదువు వల్ల. తర్వాత ఇంకోటి, అక్కడ గుడి కట్టించాం, ఇక్కడ ఆశ్రమం కట్టించాం, అక్కడ గోడ కట్టించాం అని చెప్పడం సబ్జెక్ట్ వినాలి కదా మీరు. ఎవరికో పెళ్లి అయితే మంగళసూత్రం చేయించాం, మంచిదే కాదంటారు మీ మంచిదే. దానివల్ల మీకు జ్ఞానం వచ్చేది సబ్జెక్ట్ వినాలి కదా. అసలు సబ్జెక్ట్ వినకుండా అసలు మీకు అందరు సబ్జెక్ట్ లేకుండా మీరు దేవుని మననం చేస్తారు. ఉపనిషత్తులు చెప్తాడు, వీణు చెవులతోటి కాదు, దేన్ని అయితే బాగు చేసుకోవాలనుకున్నావు దారితోటి విను. ఈ చెవులతోటి కాదు వింటాం, దేన్ని అయితే నువ్వు బాగు చేసుకోవాలనుకున్నావు దానితోటి, అంటే మనసుతోటి వినాలి. విను దేనితో, చెవులతోటి కాదు, నువ్వు బాగు దేన్ని బాగు చేసుకోవాలి, నువ్వు మనసుని బాగు చేసుకోవాలి. అది వినేది మనసుతోటి విను, మనసు అందరూ ఇంకుతుంది. అది భగవంతుడు చెప్పిన వాక్యం భగవంతుడు వేరు కాదు. తర్వాత ఇంకోటి, మీకెవరికైనా శాంతి లేదనుకోండి, సుఖం లేదనుకోండి, బాహ్య పరిస్థితులు బాగోలేదు కాబట్టి మేము అశాంతిగా ఉన్నాం అనుకోకండి. యేసుక్రీస్తు అంటాడు, మనుషులందరికీ ఇళ్ళున్నాయి, పక్షులు కానీ గూళ్ళు ఉన్నాయి, నాకు గూడు లేదు, ఇల్లు లేదు. ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనుషులకి ఇళ్ళు ఉన్నాయి, నాకు గూడు లేదు, ఇల్లు లేదు, అది హ్యాపీగా ఉన్నాను. 100% హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్ బ్రోకెన్ హ్యాపీనెస్, అని నేను శాంతిగా ఉన్నాను, హ్యాపీనెస్గా ఉన్నాను. మనం ఏమనుకుంటామంటే, మనకి ఎప్పుడు అశాంతి వచ్చింది అనుకోండి, బయట వాళ్ళ కారణం అనుకుంటాం. బయట వాళ్ళ కారణం కాదు, నాకు ఒకవేళ బయట వాళ్ళు ఏదైనా మాట్లాడినా ఎందుకు ప్రొవోక్ అవ్వాలి? నువ్వు బయట వాళ్ళు నేను మంచివాడన్నా ఆ మాటలతో కలవకూడదు, చెడ్డవాడన్నా ఆ మాటలతో కలవకూడదు. అసలు బయట మాటలతో నువ్వు కలవకూడదు, అసలు అది వినకూడదు. అసలు అదే గాంధీ గారి మూడు కోసం బొమ్మ ఆయనకు అదే గురువు. నువ్వు నీకు అవసరం, నీకు ఆత్మజ్ఞాన సముపార్జనకు పనికిరాని మాటలు వినకో, ఆ మాటలు చూడకో. నువ్వు వద్ద వినకో చూడకో, నీకు అర్థమవుతుందా? నీకు అవసరమైన మాటలు మాట్లాడుకుని నోరు మూసుకుని పడుండు. కొంతమంది నోరు ఓపెన్ చేస్తే కంపు, నీకు అర్థమవుతుందా? కొంతమందికి ఆ నోరు ఓపెన్ చేస్తే వాసన వాసన లోపల ఏదో బ్యాడ్ స్మెల్ ఉంటుంది ఆడకు, అది ఒక అనారోగ్యం. కొంతమంది నోరుతో మాట్లాడుతుంటే ఆ నోట్లో మౌత్లో ఏదో తేడా ఉంటుంది, ఏదో అనారోగ్యం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అది పర్వాలేదు, అది ఫిజికల్. అది కొంతమంది నోరు ఓపెన్ చేస్తే వినలేము మాటలు అసలు. దానికి ఫుల్ స్టాప్ ఉండదో, కామన్ ఉండదో, దానికి గర్భం ఉండదో, నవ్వును ఉండదు దానికి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏ పని చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. ఈ రకమైన జనం గురించి చేసి క్రీస్తున్నాడు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు, ఏ పనులు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, అని క్షమించి ఆశీర్వదించు అన్నాడు. ఎందుకు నీకు అంశం లేని మాట మాట్లాడు ఎందుకు అండాలి? తర్వాత ఇంకోటి, మన దగ్గర మనకు 10 చీరలు అవసరం అనుకోండి, 100 చీరలు తెచ్చేసుకుంటాం. మనకి 10 చీరలు అవసరం అనుకోండి, ఆ బజార్లో ఆ సూపర్ బజార్లు వచ్చినాయి, 100 చీరలు తెచ్చేసుకుంటాం. ఇంకా 10 కోట్లు సూపర్ బజార్ అంటే 10 కోట్లు తిరిగి అక్కడ అన్ని అక్కడ తిరుగుతాయి. మాంసం, చేపలు, రొయ్యలు, బీరకాయలు, పొట్లకాయలు మొత్తం అన్ని ఒకటి బట్టలు, పంది మాంసం, మేక మాంసం మొత్తం అన్ని అక్కడే తిరుగుతాయి. వీడి అంశం లేని తీసుకొచ్చి ఇంట్లో పడేసుకోవడం. మరి ఇందాక నాకు 100 కోట్లు పని చేశాను, నాకు ఫ్యామిలీ మెయింటెనెన్స్ అని డబ్బు నిలవేద అని ఆవిడ చెబుతారు. మా ఆయనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే అవసరం లేని వస్తువులు తెచ్చి పడతాడు, పడేస్తాడని ఇంటికాడ ఏం చేసుకోవాలి అని. ఎన్ని గదులను కట్టుకుంటా, ఎన్ని పెట్టుకుని అవి ఉపయోగం ఉండవు, గదిలో పెట్టాలి. ఇదంతా ఆక్రమణ, ఇల్లు అంతా ఆక్రమిస్తాయి. ఎందుక కొట్టులో సరుకులన్నీ మనకు? నువ్వు చెబితే డబ్బు మిగలటలేదు అంటాడు. ఎలా మిగులుతుంది డబ్బు? ఆ బజార్ అంతా మీ ఇంటికాడ ఉందా ఉంటుంది, మీకు డబ్బు ఎలా మిగులుతుంది? ఇవన్నీ సామెతలు. ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఎర్న్ బట్ వాట్ యు సేవ్ దట్ మేక్స్ అస్ రిచ్. ఇట్ ఈస్ నాట్ వాట్ యు రీడ్ బట్ వాట్ యు అండర్స్టాండ్ దట్ మేక్స్ అస్ లెర్నర్డ్. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తారంటే అది లగ్జరీ. మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, అంశం లేదు మాట్లాడకూడదు. ఉదయం కొంతమంది రోజు మౌనం, సోమవారం మౌనం, బుధవారం మౌనం అంటారు. అంతకంటే ఆ మౌనాలు మంచిదే, అందరూ చెడ్డేమీ లేదు. అంతకంటే ఏదైనా అవసరం ఉంటే మాట్లాడటం, అంశం లేనప్పుడు మాట్లాడటం మానవు. అవసరం లేనప్పుడు అంశం లేదనుకోండి, వదిలేయటం, అది కూడా మౌనంతో సమానం. మీరు ఏదో బయట ఏదో చేశారని మీకు మోక్షం వస్తుందనుకోకుండా దానికి దీనికి సంబంధం లేదు. లోపల వాళ్ళ ట్రైనింగ్ ఇది. ఆ ఓల్డ్ హ్యాబిట్స్ నుంచి విడుదల పొందాలి మనం. కొత్త వాసన లేకుండా పాత రుణాలు తీరాలి, కొత్త రుణాలు చేయకుండా ఉండాలి, పాత వాసన పోవాలి, కొత్త వాసనలు యాడ్ అవ్వకుండా ఉండాలి. ఇది కర్మ రహస్యం తెలుసుకోవాలి. అంటే నువ్వు ఫలాపేక్షతో కనుక చేస్తే నీ బంధం పడతావు, నువ్వు బంధం పడతావు. కర్తృత్వం లేకుండా చెయ్యి, వచ్చింది వస్తుంది, రాను రాదు, నీకు అర్థమవుతుంది. అది వచ్చింది నువ్వు కోరకుండా వచ్చింది, నేను బంధించదు. నువ్వు కోరి తెచ్చుకుంటే బంధిస్తావు, నువ్వు కోరకుండా నీకు ఏదైనా వచ్చింది, దాని చేత నువ్వు బంధింపడవు, దాని చేత నువ్వు బంధింపడవు. తర్వాత ఇంకోటి, మీరు సాధ్యమైనంత వరకు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి, ఫుడ్లో జాగ్రత్తగా ఉండాలి, మనం ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏది పడితే, ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినేయకూడదు. ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, తర్వాత మాటలతో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడాలి, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. చాలా ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అని ఉండాలి. తర్వాత స్నేహాలు, మంచి స్నేహాలు ఉండాలి, మంచి సత్సంగం. అది ఏమంటారు? సత్సంగం. మంచి స్నేహాలు ఉండాలి. తర్వాత మంచి గ్రంథాలు, చేతికి ఏ పుస్తకం కనిపిస్తే ఆ పుస్తకం చదవకూడదు. ఏముండాలి? మంచి గ్రంథం ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కాశీ వెళుతున్నాం అనుకోండి, రైలు ఎవరైనా కనిపిస్తే మాట్లాడుకో, మాట్లాడతాం, అది అది ఇబ్బంది తింటాం. నీకు అర్థమవుతుంది? అది ఇంకోటి ఏదైనా ఇంకేదో పని, రైలు ఏదో పని చేసుకుంటాం, లేదా పుస్తకం చదువుకుంటాం. మనకి మన బ్రెయిన్ ఎక్కడ ఉంటుందో డెస్టినేషన్ కాశీ ఉంటుంది. ఎవరు నిద్రపోతాం కానీ చెప్పి, లేకపోతే రెస్ట్ తీసుకుంటాం, ఏదో పని చేసుకుంటాం. మన డెస్టినేషన్ ఏంటి? కాశీ. అంటే ఈ లోకంలో సాధన చేసినా, ఎవరితో మాట్లాడినా, లేదా ఏదైనా సత్కర్మ చేసినా, లోపల ఒకటి మనం పొందవలసింది పొందాలి. ఇది మన గమ్యం, అది గుర్తులు పెట్టుకోండి. ఒక మీకు తెలియచేటట్లు ఉంటే దానికి ఉపయోగించండి, అది తెలుసుకోవటానికి. మీకు డబ్బు ఉంటే దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించండి. ఇది ఐన్స్టీన్ చెప్తాడు, ఆత్మజ్ఞాన సముపార్జనకు అవసరమైతే ప్రపంచం యొక్క అంచు దాకా నువ్వు ప్రయాణించేటందుకు సిద్ధంగా ఉండవు. ఇప్పుడు డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా వెళుతున్నారు. అమెరికా నేను చేసేదని డబ్బు సంపాదించుకోవడానికి, అలాగే జ్ఞాన సముపార్జనకు అవసరమైతే భూమి యొక్క అద్దెని దాకా వెళ్తాను, భూమి యొక్క అద్దెని దాకా వెళ్ళటానికి ప్రయాణించాను. మీకు మన ఎక్కడ కండువులు చెప్పాను మహర్షి గారి గురించి. ఏం చెప్పానంటే, ఒకడు అన్నాడు మీ అనుగ్రహం నాకు లేదన్నాడు. ఏమన్నాడు? మీ అనుగ్రహం లేదన్నాడు. భగవంతుని బలవంతం చేయకూడదు మనం. ఒకసారి మనం అడిగింది ఇచ్చేస్తాం అనుకోండి, పాడైపోతాం మనం. ఒకసారి మనం అడిగితే అడిగింది ఇస్తే పాడైపోతామని ఆడు తొక్కు పెట్టించుతాడు. ఇప్పుడు మనకు బాగా తేకాట అలవాటు అనుకోండి, డబ్బు ఎక్కువ ఇచ్చేస్తానికి తేకాటు పెంచేస్తాం. ఇప్పుడు రోజు సినిమాలకి వెళ్ళి అలవాటు అనుకోండి, డబ్బు ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అనుకోండి, రోజు సినిమాలో కూర్చుంటాం. లేదా తాగుడు అలవాటు అనుకోండి, డబ్బు ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ఒక సీసా బదులు రెండు సీసాలు పెంచేస్తాం. భగవంతుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం అడిగింది ఇవ్వడం ఇష్టం లేక కాదు, ఇష్టం లేక కాదు, మనం పాడైపోతాం. అది మనకి తెలియకేదో తిడతాం, భగవంతుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, కోరికలు నెరవేర్చుతున్నాడు, ఇలాగేదో చేస్తాం. కానీ ఇక్కడ ఇది కాదు. భగవాన్ అడిగారు మీ అనుగ్రహం నాకు లేదన్నాడు ఒక ఆయన. మీకు అర్థమవుతుంది? అది భగవాన్ ఏమన్నారంటే, సముద్రానికి హద్దులు ఉన్నాయి, సముద్రానికి హద్దులు ఉన్నాయి, గురువు యొక్క అనుగ్రహానికి హద్దులు లేవు. సముద్రం ఎక్కడుంది? అంతర్వేదిలో ఉంది, భీమవరంలో లేదు. కాదు, గురువు అనుగ్రహం అలా కదా, అంతటా ఉంది, ఎప్పుడో ఉంది, ఎక్కడో ఉంది, భూతకాలంలో ఉంది, వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్తు కాలంలో ఉంటుంది. కాలం కూడా కల్పితమే, నీ శరీరం కల్పితం, కాలం కల్పితం, అదృష్టం కల్పితం, దురదృష్టం కల్పితం, కానీ అనుగ్రహం మటు కల్పితం కాదు. అది మానసిక పరిధిలో కాదు, అది ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. కానీ లేదని నువ్వు అనుకుంటున్నావు, నీకు అర్థం అవ్వట్లేదు కాబట్టి లేదని అనుకుంటున్నావు. ఇట్ ఈస్ దేర్, ఉన్నదే, ఉన్నదే అసలు అది, అది అది ఉండటం కాదు, అలా ఉన్నదే అది. అది తప్పించేది లేదు. నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం కూడా ఏదో, ఆ కష్టం వల్ల నీలో ఏదో కొన్ని చెడ్డ అలవాట్లు, చెడ్డ వాసన తీసేయడానికి కష్టంలో పెడుతున్నాడు నేను. అందుకని దేవుడు అనుగ్రహం లెక్క కాదు. నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏంటి మాకు ఇలా కష్టం వచ్చింది అనుకుంటారు మీరు, అలా కాదు. మీ వాసనలు పిండేసి, మీ వాసన మీ నోటి ద్వారా కక్కించడానికి మిమ్మల్ని ఆ కష్టంలో పెట్టాడు. కానీ మీకు మీరంటే ఇష్టం లేక కాదు. డాక్టర్ మత్తు మంది పెడతాడు, ఎప్పుడు ఆపరేషన్ చేసాడు, మన మీద ఇష్టం లేక కాదు, ఆ లోపల ఫారన్ మ్యాటర్ చేసేటండి. అందులో చెడ్డవాళ్ళకంటే మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది? కారణం ఏంటంటే, భగవంతుడు అనుకుంటాడు ఇంకా 100 జన్మల్లో అనుభవించాల్సిన కర్మ ఈ జన్మలోనే ఆడి చేత అనుభవించాలనుకుంటే ఒక తర్వాత ఒకటి తర్వాత అనుభవింపు చేసి అదే లాస్ట్ బర్త్ కింద లిబరేషన్ ఇచ్చేస్తుంది. ఆడి 100 జన్మల్లో అనుభవించాల్సిన కర్మ ఉందనుకోండి, వాడు గురువు అనుగ్రహం పొందాడు అనుకోండి, 100 జన్మల్లో చేసింది, 100 జన్మల్లో అనుభవించవలసింది, ఒక జన్మలో ఆడి చేత అనుభవింపజేసి ఆ ఫార్మ్ మ్యాటర్ నుంచి విడదీసేసి వాడికి తన స్వరూపాన్ని ఇచ్చేస్తాడు. అదే లిబరేషన్, అదే శాల్వేషన్, అదే స్వర్గరాజ్యం, అదే నిర్వాణ సుఖం, అదే అదే మోక్షం. మీరు మోక్షం కోసం ఎదురు చూడకండి, అదే వచ్చేస్తుంది మీకు. ఇంకా ఎదురు చూసినట్టు వస్తే దూరం అవుతుంది, ఎక్స్పెక్టేషన్ ఏది వద్దు అసలు. సాయంత్రానికి వచ్చారని ఏది అనుకోకండి. అంచేత దేవుడి ఇష్టమే మన ఇష్టం, దేవుడి సంకల్పమే మన సంకల్పం, వాడికి ఇంకా దుఃఖం ఉండదు. ఎక్కడో దూరం వెళ్ళిపోవద్దు, ఎక్కడో ట్రూత్ రియలైజేషన్ దాకా వెళ్ళొద్దు. మీరు మనం అక్కడి దాకా వెళ్ళదు. అసలు మమకారాన్ని వదిలేసి 5 నిమిషాలు ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ఉండగా మమకారం వదిలేయండి, ఎంత శాంతిగా ఉంటారో మీకు తెలుసు. ఇక్కడ కూర్చున్నారు కదా మీరందరూ, ఒకసారి 5 నిమిషాలు మీ మమకారం వదిలేయండి. లోపల గోదావరి నదికి వరద వచ్చినప్పుడు ఎంత నీరు వస్తుందో, లోపల మమకారాన్ని మీరు వదిలేయండి. ఏమండి ఈ లోపల శాంతి ఎక్కడ? మన హృదయంలోనే శాంతి, మన హృదయంలోనే ఆనందం, మన హృదయంలోనే సుఖం. ఎండ్లెస్ హ్యాపీనెస్, ఎండ్లెస్ బ్లిస్, ఇక ముగింపు లేని సుఖం, ముగింపు లేని శాంతి. ఆ ముగింపు లేని ఆనందం ఇక్కడి నుంచి పొంది మీ శిరస్సును సహస్రాలను ముంచేస్తుంది. దట్ ఈజ్ అల్టిమేట్. తర్వాత మీకు బాహ్య పరిస్థితిని బట్టి కూడా మీకు సంతోషాలు వస్తాయి, తీసుకోకండి, బయట వదిలేదు. మీకు బయట పరిస్థితి అనుకూలంగా ఉన్నారనుకోండి, మీకు సంతోషం వచ్చేస్తుంది అనుకోండి, అది తీసుకోకండి. కాదు బయట కారణాలు కానీ దుఃఖం వస్తుంది అనుకోండి, దాన్ని కూడా తీసుకోదు, లోపల తీసుకోకండి. అక్కడ ఎండ్రి ఏం తాగుతామండి మనం? బయట నుంచి మీకు ఏదైనా సంతోషాలు కారణాలు అనుకోండి, వదిలేను బయట వదిలేను. బయట నుంచి వచ్చే కారణాలు దుఃఖ కారణాలను అనుకోండి, అవి కూడా బయట, అవుట్ సైడ్ గొడవలన్నీ అవుట్ సైడ్కి వదిలేయండి. అవుట్ సైడ్ గొడవలన్నీ అవుట్ సైడ్కి వదిలేయకుండా లోపల మింగేటువంటి ఇంకా పాడైపోతాం. మీరు సరదా పడుతున్నారు కాబట్టి మేము 4 మాటలు చెబుతున్నాం, మా మాట కంటే మా మౌనం మీకు మంచిది. కానీ మీరు చెప్పాలి, నాన్నగారు ఏదో చెప్పాలి, నాన్నగారు ఏదో చెప్పాలని మీరు అనుకోవటం వల్ల చెబుతున్నాం. కానీ సైలెన్స్ ఈజ్ రియల్ లాంగ్వేజ్, సైలెన్స్ ఈజ్ ఎ ట్రూ లాంగ్వేజ్, సైలెన్స్ ఈజ్ హార్ట్ టు హార్ట్ లాంగ్వేజ్, సైలెన్స్ ఈజ్ గోల్డెన్ లాంగ్వేజ్. మీరు వెర్బల్ ఎందుకు ఈ మాట మీరు ఇష్టపడుతున్నారు? మాట్లాడే నాన్నగారు ఏం మాట్లాడతారు కూర్చున్న నాన్నగారు, ఈ మాటలు ఏముంది? మనకి సామెతలు ఉన్నాయి, కడుపులో లేకపోతే కౌగులించుకుంటే వస్తున్నాను. లోపల ఆప్యాయత లేనప్పుడు, లోపల ప్రేమ లేనప్పుడు ఈ మాటల వల్ల ప్రయోజనం ఏమి లేదు. మీరు ఆర్టిఫిషియల్ లైఫ్ మనం వదిలేస్తే దాని ఉంటుంది, జ్ఞానం దగ్గరికి మనం వెళ్ళటం కాదు, జ్ఞానమే మన దగ్గరకు వస్తుంది. దేవుడి దగ్గరికి మనం వెళ్ళటం కాదు, దేవుడే మన దగ్గరికి వస్తాడు. ఆర్టిఫిషియల్ లైఫ్ కనుక యూ మస్ట్ గివ్ అప్, యూ షుడ్ గివ్ అప్ ఆర్టిఫిషియల్ లైఫ్. మీకు ఇప్పుడు అది కూర్చుని వాళ్ళు నిలబడకుండా మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా కూర్చుని వాళ్ళు నిలబడక్కర్లేదు, మీకు వెంటనే రియలైజేషన్ వస్తుంది. తర్వాత ఇంకోటి, భరించలేనంత అంబేరబుల్, మీరు భరించలేనంత శాంతి, భరించలేని సుఖం. ఎప్పుడో వస్తుంది అనుకున్నా అప్పుడే వచ్చేసింది అనేటువంటిది కలుగుతుంది. తర్వాత ఇది ఇండిపెండెంట్ హ్యాపీనెస్. మీకు లోపల ఉదయంలోంచి వచ్చే సుఖం శాంతి ఎలా ఉంటుందంటే, బాహ్యంగా ఉన్న మనుషుల మీద కానీ, బాహ్యంగా ఉన్న సంఘటనల మీద కానీ ఏమీ ఆధారం ఉండదు. మీరు ఎవరైనా చనిపోయేవాళ్ళు, రేపే రెండు చనిపోవాళ్ళు ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మీరు హ్యాపీగా ఉన్నారా? నో అంటారు. వాళ్ళకి ఏ గొడవలు ఉంటాయి, ఇంటికాడ గొడవలు ఉంటాయి, లేకపోతే ఏదో గొడవలు ఉంటాయి, మీకు అర్థమవుతుందా? మీరు హ్యాపీగా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు నో అంటారు. కానీ ఇంకొకటే గుర్తుపెట్టుకోండి, మీరు మనం చనిపోయే రోజు వచ్చింది, ఏదో రోజు చని పుట్టినరోజు ఏదైతే వచ్చిందో, పుట్టినరోజు వచ్చినప్పుడు చనిపోయిన రోజు కూడా ఉంటుంది. ఆ చని మనకు పుట్టినరోజు తెలుస్తుంది, కానీ చనిపోయిన రోజు తెలియటం లేదు. ఇట్ ఈస్ డిటర్మైన్. మనం ఏ రోజున ఏ గంటలో చనిపోవాలో భగవంతుడు ఎప్పుడు నిర్ణయం చేసేసాడు. జడ్జిమెంట్ అయిపోయింది, ఇంకా ఇంప్లిమెంటేషన్కి రావాలి. జడ్జిమెంట్ రాసేశాడు. మనం ఏ రోజున చనిపోవాలో, ఎక్కడ చనిపోవాలో, ట్రావెలింగ్లో చనిపోవాలా, ఇంటికాడ చనిపోవాలా, హాస్పిటల్లో చనిపోవాలా, మీకు అర్థమవుతుంది? ఇట్ ఇస్ ఆల్రెడీ డిటర్మైన్డ్. ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ డిటర్మైన్డ్. వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపన్ విల్ హ్యాపన్. మనం ఏ రోజున చనిపోవాలి, అప్పుడే రిటర్న్ అయిపోయింది. అప్పుడు వరకు శవాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉంటాం, భీమవరం పాలకొల్లు మధ్యలో. ఇట్ ఇస్ ఆల్రెడీ డిటర్మైన్డ్. మన శరీరాన్ని తీసేసిన సినిమాలు లాంటివి, శరీరానికి సంబంధించినంత వరకు తీసేసిన సినిమాలు లాంటివి. ఇది కొండ గుర్తు పెట్టుకోండి. మీరు మన శరీరం చనిపోయే రోజుకి 100% 90 to 100 శాంతిగా సుఖంగా ఉన్నాం అనుకోండి. ఆ సుఖానికి కారణం శాంతి కారణం మీ కుటుంబ పరిస్థితులు కానీ బాహ్య పరిస్థితులు కాదనుకోండి. మీకు అర్థమవుతుందా? అంటే ప్రకృతితో సంబంధం లేకుండా, బంధువులు స్నేహితులు వినియోగాలు సమాజంతో సంబంధం లేకుండా, మీ ఆర్థిక పరిస్థితులు సంబంధం లేకుండా నేను 100 శాంతిగా సుఖంగా ఉన్నారనుకోండి, మీకు రీబర్త్ పునర్జన్మ లేదు. మనకి 7 మిగిలిపోయినప్పుడే పునర్జన్మ వస్తుంది, మళ్ళీ 7 కదా. మనం ఎక్కడో చోట మళ్ళీ పుట్టి 7 కదా, ఆ 7 మిగిలిన వాడికి అందరికీ పునర్జన్మ వస్తుంది. 100% మీరు హ్యాపీగా ఉంటే, 100% పీస్గా ఉంటే మీకు రీబర్త్ పని లేదు, అవసరం లేదు. రమణ మహర్షి గారిని కానీ పూర్వం మహాత్ములు అందరూ కాశీ చూశారు, రామేశ్వరం చూశారు, మీరు కూడా ఒకసారి దేశం వెళ్ళి చూసిరారా అన్నారు. నాకు అది ఉండాలి కదా, వెళ్ళి చూసిరావాలి. నేను చూడటానికి ఏమి లేదు, వినటానికి ఏమి లేదు. నేను చూడటానికి నాకేమి లేదు, వినటానికి ఏమి లేదు. నాకంటే భిన్నంగా సృష్టి ఏమి కనపడటం లేదు. ఎక్కడికి వెళ్ళినా నన్ను నేనే చూసుకుంటాను. కాశీ వెళ్ళినా నన్ను నేనే చూసుకుంటాను, అరుణాచలంలో ఉన్నా నన్ను నేనే చూసుకుంటాను. ఇంకా కాశీ ఎందుకు అన్నారు? దేనికి కాశీ, వాట్ ఫర్? నేను ఎక్కడికి వెళ్ళాను, నేను చూసుకునేది నన్ను నేనే చూసుకునేది, నన్ను నేనే చూసుకోవాలి. అక్కడికి నాకు తప్పి ఇంకోటి కనపట్టాలి నాకు. ఇంకా దేనికోసం వెళ్ళాలి, వెళ్ళకూడదని కదా టెండెన్సీ నాకు లేదు. చూడ ఏదో చూడాలి, ఏదో చూడాలి, ఏమి లేదు నాకు. ఇట్ ఇస్ ఆల్ డ్రీమ్ స్టఫ్. దెర్ ఇస్ ఎ డెస్టినీ, దెర్ ఇస్ ఎ డివినిటీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. భగవంతుడు వేరుగా ఉన్నాడు, మనం వేరుగా ఉన్నాం. వాడేవడం మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించవచ్చు అనుకుంటాం అనుకోండి, ప్రవర్తించలేమన్న సాంగతి తెలియక పొగరబొత్తనం వస్తుంది. మనం ఏమనుకుంటున్నామంటే మనం ఉన్నాం వాళ్ళు లేడు అనుకుంటున్నాం. వాడే ఉన్నాడు, మనం అసలు లేనే లేవని సంగతి తెలిసి వరకు ఆత్మజ్ఞానం కలగదు. మనం అందరం ఏమనుకుంటున్నామంటే మనం ఉన్నాం వాళ్ళు లేడు అనుకుంటున్నాం, కానీ వాడే ఉన్నాడు మనం లేము, ఈ సంగతి తెలిసే వరకు నీకు జ్ఞానం కలగదు. తర్వాత ఇప్పుడు ఎంత అయింది టైం? 6:30 అవుతుంది. ఒక గంట కంటే మనకు ప్రవచనం, మీరు సరదా పడుతున్నారు కాబట్టి ఎక్కువ చెప్తున్నారు. అవసరం లేదు స్పీచ్, స్పీచ్ అవసరం లేదు. సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్. మాటలు ఏముంది, మాటలు ఏమి, కానీ మీరు మౌనాన్ని భరించలేకపోతున్నారు. మాటలకు అలవాటు పడితే సైలెన్స్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మీరు అంటే మీ నిదానంలో మీరు ఉండండి, మీ సాధనది మీరు చేసుకోండి. మీ పని ఎవరు వచ్చేసి పెడతారని కనిపెట్టుకోండి. మీ పని మీరు ఏదో చేసుకోండి. ఎవరు వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకోకండి, మీ మనసును మీరు బాగు చేసుకోండి. ఎవరు వచ్చి మిమ్మల్ని బాగు చేస్తారని మటుకు మీరు ఎప్పుడు కనిపెట్టుకోండద్దు. మీ పని మీరు చేసుకోండి. మీ మనస్సును బాగు చేసుకోవడం కంటే మించిన పని లేదండి. మనస్సును బాగు చేసుకుంటున్నాం అనుకోండి, అనుకోండి మాది జ్ఞానం దాని అంతా. మన మనస్సును మనం బాగు చేసుకోమనుకోండి, జ్ఞానం రావాలి, జ్ఞానం ఇంకా దూరం అవుతుంది, ఇంకా దూరం అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, మన మైండ్ మనం పవిత్రం చేసుకోవటం మానేసి, మన మైండ్ మనం ప్యూరిఫై చేసుకోవటం మానేసి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలంటే అర్థం ఏంటండి దానికి అసలు? తర్వాత మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారు అనుకోవద్దు. మీ కుటుంబ సభ్యులు వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారు అనుకోకండి. వాళ్ళకి ఏదైనా డబ్బు ఉంటే 4 కొనిస్తారు మీకు, లేదా చిన్న కారు ఒకటి కొనిస్తారు. వాళ్ళు మీకు జ్ఞానం, వాళ్ళు ఉంటే కదా మీకు జ్ఞానం ఇవ్వటానికి. అలా వాళ్ళు ఉంటే కదా మీకు జ్ఞానం ఇవ్వటానికి. తర్వాత ఇక్కడ 6:30 సంగీత కచేరీ ప్రారంభమవుతుంది. ఎవరు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటూ సాధన చేసుకుంటే ఆత్మజ్ఞానం కలిగిపోతారు. త్యాగరాజు రాముడి మీద కొన్ని వేలు కీర్తనలు చెప్పాడు, అలాగే శివుడి మీద చెప్పాడు, వెంకటేశ్వర స్వామి మీద చెప్పాడు అని చెప్పాడు. త్యాగరాజు వెంకటేశ్వర స్వామిని చూడటానికి వచ్చాడు. తెరడ్డిగా ఉంది బ్రాహ్మడు. ఏడంక తీయము తెర వేసేస్తా ఉన్నారు. తెరతీయపోతే నువ్వేలా కనిపిస్తావు నాకు. తెరతీయరాదా బ్రాహ్మణ చేయమంటున్నాడు తెర బ్రాహ్మణు తీయడు. ఇప్పుడు ఇక్కడ చెర ఉందనుకోండి, మీరు నాకు కనపడరు, నేను మీకు కనపడను. అది ఇక్కడ సత్యం ఉంది, మనస్సు అనేది తెరలాగా అడ్డొచ్చేస్తాయి, అది చిరిగిపోతే ఏమి లేదు. చెర తీయగరాదు వాళ్ళు తీయమంటున్నారు. ఓ పెరుమాళ్ళు, ఓ శ్రీనివాస వడ్డీ కాసులు కూడా అది తెర తీయని అంటున్నారు. తెరచి ఇస్తే కన్ను కనపడవు, నీ చూడటానికి వచ్చాను ఈ రోజుకి ఇంకా తెర తీయరాదు. ఎలాంటంటే ఒక కీర్తన చెప్పాడు, చెరతి ఎందరో మహానుభావులు అని త్యాగరాజు పంచరత్నాలు రాస్తాయి. ఎందరో ఒక్కనే మహాత్ములు ఏం చెప్పలేదు, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. చెరచీయగరాదా వారు చెరచీయమంటున్నారు. చెరచీయగరా చెరచీయు ఆ స్వామి అంటే తెర కింద పడిపోయింది, అంత పవిత్రులు వాళ్ళు. తెర తప్పు దానంతది తప్పుకుంది. అప్పుడు రెండు కాళ్ళతోటి ఆనందంగా చూశాడు స్వామిని. వచ్చిన వాడు భక్తుడు తెర దానంతలేదు, బ్రాహ్మణులు తీయలేదు, దానంతా తప్పుకుంటారు. తెర తీయరా త్యాగరాజే కదా, మీరు కూడా దేవుడితో మాట్లాడి త్యాగరాజే కదా. మీరు పరిశుద్ధుడు అనుకోండి, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, మీరుతో మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారో అలా దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు. ఇది మీకు వింటానికి ఎలా ఉంది, చాలా గొప్పగా ఉంది. రమణ మహర్షి గారు ఇది కూడా అవ్వకున్నాడు. మీరు వింటానికి ఎలా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. ఇది కూడా నెంబర్ వన్ డ్రీమ్ లో ఒక భాగం అన్నాడు. మీకు అన్యంగా కనిపించేది అది మహిమే, గొప్ప విషయం. కానీ అది కూడా అబద్ధం. అన్ని ఉడికే వ్యవహారం తెర తీయబడింది, కానీ అది కూడా అబద్ధం. రమణ మహర్షి గారు అక్కడ ఆగొద్దు, నువ్వు సాధన చెయ్యి, సాధన చెయ్యి, ఈ లోపల మహిమలు వస్తాయి నీకు, ఏదో గొప్పలు వస్తాయి. ఎక్కడా అజాగ్రత్తగా ఉండకు. నువ్వు ఏదైతే పొందాలో దేని తెలుసుకున్నాక నువ్వు పునర్జన్మలో జుడిదలు అక్కడి వరకు నువ్వు ప్రయాణం ఆపు చేయకు, నీ ప్రయాణం ఆపు చేయకు. నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తూ ఉంటే మీరు ఏది చెప్పినా నాకు విసుగుండదు. మీరు మిమ్మల్ని ప్రేమించకపోతే మంచి మాట చెప్పినా నాకు విసుగ్గా ఉంటుంది. మీ పిల్లలు చూడండి, తప్పటప్పుడు మాటలు మాట్లాడినా మీరు ముద్దు పెట్టుకుంటారు, అది తప్పటి మాటలని తెలుసు. ఎక్కడుందా అదంతా, అది లవ్లో ఉంది. త్యాగరాజు గారి గురించి రమణ మహర్షి గారు ఒక మాట అన్నారు, ఆయన పాటలు పాడి పాటలు పాడి పాటలు పాడి పొందలేదు, పొందవలసింది పొందే తర్వాత పాడారని. త్యాగరాజు గారు పాటలు పాడి పాటలు పాడి పాటలు పాడి ఆత్మజ్ఞానం పొందలేదు, ఆయన పొందవలసింది పొందాకే పాటలు పాడారు. ఈ త్యాగరాజు గురించి భగవాన్ అన్నమాట. ఎందుకు వచ్చిందంటే ఆరున్నర నుంచి కచేరి, ఆరున్నర మొదలు తొమ్మిదిన్నర దాకా ఉంటుంది. మీరందరూ వెల్కమ్, స్వాగతం. మీకు ఏ టైం, మేము కూడా ఈ 3 గంటల మధ్యలో ఏదో టైంలో వచ్చి ఆ సంకీర్తన విని ఆడతాం. మీకు కూడా మీకు అవకాశం ఉండి వచ్చి సంగీతం, సంగీతం ఏనండి, సంగీతము మన చెవులకు ఆనందం, రూపము నేత్రాలకు ఆనందం. తర్వాత రేపు శ్రీరామ మర్యాద పురుషోత్తముడు. మనకి దేవుడు చాలా మంది ఉన్నారు, కానీ ఈయన మర్యాద దేవుడు అంటారు. ఎవరు? శ్రీరామనవమి, రేపు శ్రీరామనవమి. శ్రీరామనవమి అంటే వాడు శ్రీరామనవమి, రాముడు దేవుడు రాముడు రూపంలో వచ్చిన వాడు. రాముడు దేవుడు రూపంలో, రాముడే దేవుడే రాముడు రూపంలో, నారాయణుడే ఆ రాముడు రూపంలో వచ్చిన వాడు. రేపు శ్రీరామనవమి, రేపు మధ్యాహ్నం 2 గంటలకి పాలకోడేరు, పాలకోడేరు రామాలయంలో ప్రవచనం. రేపు శ్రీరామనవమి, రాముడికి పేరు మర్యాద దేవుడు అని పేరు. మనకు దేవుడు చాలా మంది ఉన్నారు, రమ్య మర్యాద దేవుడు. రమణ మహర్షి గారి గురించి రాముడు, రాముడి గురించి ఏమన్నారంటే ఆయన పేరు తలపెట్టుకుంటా అంటే మనకు జ్ఞానం వస్తా అంటే ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడని. ఆయన పేరు తలపెట్టుకుంటా అంటే మానవ జ్ఞానం వచ్చేస్తుంటే ఆయన జ్ఞానం లేకుండా అంటాడు. రా మా నా వంక చూడండి, రా మా రామన్నప్పుడు నోరు తెరుస్తుంది, మా అన్నప్పుడు పెదాలు మూసిపోతాయి, రా అన్నప్పుడు పెదాలు ఓపెన్ అవుతాయి, మా అన్నప్పుడు మూసిపోతాయి, రా అన్నప్పుడు చెడ్డ వాసన బయటకు వెళ్ళిపోతాయి. మరి వెళ్ళిపోయిన చెడ్డ వాసన లోపలికి రాకుండా మీ నోరు మూసేస్తున్నాడు రాముడు. బ్యాడ్ అదే వెళ్ళిపోయింది, మరి బ్యాడ్ లోపలికి ఎంటర్ అవ్వకూడదు. రా మౌత్ ఓపెన్ చేస్తాం, బ్యాడ్ మీద ఫారెన్ మ్యాటర్ వెళ్ళిపోతుంది బయటకు, మరి ఎంటర్ అవ్వకూడదు. బయటకు వెళ్ళిపోయింది ఎంటర్ అవ్వకూడదు. మా అన్నప్పుడు నోరు మూసిపోతుంది, రా అన్నప్పుడు ఓపెన్ అవుతుంది. అది చాలు, మీరు తరించడానికి రాముడు రూపం రాముడు నామం చాలు అన్నాడు. మీకు 100 దేవుళ్ళు అక్కర్లేదు, 100 దేవతలు అక్కర్లేదు, ఒక్క దేవత యొక్క అనుగ్రహం, వాళ్ళ గురువు యొక్క అనుగ్రహం చాలు మనం బాగుపడతాను. 100 గురువుల అనుగ్రహం అక్కర్లేదు, ఒక్క గురువు అనుగ్రహం చాలు. 100 దేవుళ్ళ అనుగ్రహం, 100 దేవుడు అనుగ్రహం చాలు. మరి యాద పురుషోత్తముడు ఇంకో మాట చెప్పి ముగిస్తున్నాను. ముగింపులో రాముడు చాలా, ఆంజనేయ స్వామి రాముడికి చాలా ఉపకారాలు చేశాడు. ఈ మాట నాకు రాముడు చెప్పిన వాక్స్ అంటే బాగా ఇష్టం. ఆంజనేయ స్వామికి సొంత పనులు లేవు, అంత రాముడి పని, అంత దేవుడి పని. ఆంజనేయ స్వామికి అసలు సొంత పని అంటూ లేదు, అంతే రాముడి పని. హనుమా హనుమా నువ్వు నాకు చాలా ఉపకారాలు చేశావు, నాకు చాలా ఎన్నో ఉపకారాలు చేశావు, చాలా మంచి చేసావు, నాకు చాలా ఉపకారాలు చేసి ఒక రకం కాదు, చాలా ఉపకారాలు చేశావు, లెక్క పట్టడానికి వీళ్ళు ఉపకారాలు చేశావు. కానీ హనుమా మళ్ళీ నేను నీకు ఉపకారం చేసే రోజు రాకుండా ఉండుగాక, నువ్వు నాకు చాలా ఉపకారాలు చేశావు, ఎందుకు చేసావు? నేను నాకు కష్టాలు వచ్చినాయి కాబట్టి నువ్వు చేసావు. నాకు కష్టాలు రాకపోతే నువ్వు ఉపకారం చేయవలసిన అవసరం లేదు. నువ్వు నాకు ఉపకారం చేసిన మాట నిజమే, నాకు కష్టాలు వచ్చినాయి అందుకు నువ్వు చేసావు. మళ్ళీ నేను నీకు ఉపకారం చేయకుండా ఉండుగాక, ఆ రోజు రాకుండా ఉండుగాక అంటే ఏంటి? మళ్ళీ నీకు ఉపకారం చేయాలంటే కష్టాలు రావాలి. నీకు కష్టాలు రావాలని కోరుకోవడానికి మళ్ళీ నేను ఉపకారం చేయాలనుకోవడానికి, అసలు నేను నీకు ఉపకారం చేసే రోజే అసలు రాకుండా ఉండగాక. నువ్వు నాకు చేసిన మాట నిజం, కానీ మళ్ళీ నీకు నేను చేసే ఉపకారం చేసే రోజు రా అంటే ఏంటి? నీకు ఏ రకమైన నష్టం ఏ రకమైన కష్టం రాకుండా ఉండుగాక. నీ కష్టాలు రాకపోతే చేయవలసిన పని ఉందా? ఏం చేయవలసిన పని లేదు. నా కష్టం వచ్చింది కాబట్టి నువ్వు చేసావు, మళ్ళీ నీకు చేయాలంటే నీకు కష్టం రావాలి. ఆ కష్టం అసలు రాకుండా ఉండుగాక, అప్పుడు నేను నీకు నీకేమని చెయ్యక్క హెల్ప్ చేయక్కర్లేదు. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి రాముడి. అంటే రాముడిలో ఉన్నది విశేషం పరమ పవిత్రుడు, వాడు పరమ జితేంద్రుడు కదా, అతీంద్రుడు. రాముడు జితేంద్రుడు కాదు, అతీంద్రుడు. అంటే జితేంద్రుడు అంటే వాడికి ఇంద్రియాలు ఉన్నాయని తెలుస్తాయి, ఆ ఇంద్రియాలను నిగ్రహించుకుంటారు. ఎవరు జితేంద్రుడు? అతీంద్రుడు అంటే వాడికి ఇంద్రియాలు ఉన్నామని కూడా తెలియదు. జితేంద్రుడు అంటే వాడి ఇంద్రియాలు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కానీ ఆ ఇంద్రియాలను మనం నిగ్రహించుకుంటున్నామని కూడా వాడికి తెలుస్తూ ఉంటుంది, అది నిగ్రహం. రాముడు జితేంద్రుడు కదా, వాడికి అసలు ఇంద్రియాలు ఉన్నాయని సంగతి కూడా తెలియదు. వాడు అతీంద్రుడు అంటే ఇంద్రియాలు ఉన్నా లేని వాడు చూసాం మనం. అతీంద్రుడు వేరు, జితేంద్రుడు గారు అని చేత మనకి సంబంధం చెప్పుకోవటానికి వీల్లేని సంబంధం, తలంపు కాని సంబంధం. తలంపుతోటి తలంపు మీద డిపెండ్ ఉండదు సంబంధం. జీవితాన్ని తలంపులే, ఇష్టం తలంపు అయిష్టం తలంపు, కానీ తలంపులతోటి సంబంధం లేని సంబంధం. అది ఎవరు? గురువుతోటి సంబంధం, దేవుడితోటి సంబంధం. అది ఒకటి వాస్తవం. మరి ఆ వాస్తవం ఏమిటో, తలంపులే తలంపుతోటి లేని సంబంధమే తలంపులు లేని వస్తువుని పట్టిస్తుంది వాడు గురువు. మనకి శరీరం చనిపోయిన వెంటనే మన కుటుంబ సభ్యులతో సంబంధం తెగిపోయిన గురువుతోటి సంబంధం తగదు. మళ్ళీ మనం ఏ జన్మలోకి వెళ్ళామో మన అడ్రస్ గురువు అడ్రస్ మనకు తెలియకపోయినా మన అడ్రస్ గురువుకు తెలుస్తుంది. మళ్ళీ మనల్ని వెంటాడతాడు, మళ్ళీ ఆ జన్మలోకి వస్తాడు, మనల్ని వెంటాడుతాడు. నాకు అర్థమవుతుంది, మనల్ని వెంటాడి ఎప్పుడైతే మన జీవితాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా మలుపు చెప్పాలో అలా మలుపు చెప్పుతూ ఆత్మజ్ఞానం మనకు కలిగే వరకు మనల్ని వెంటాడుతూ ఉంటాడు వాడే గురువు. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా వాడే గురువు. అదే గురువుతో సంబంధం మటుకే తలంపు కాదు, తలంపులకు అతీతమైనది, అది నిత్యమైనది, శాశ్వతమైనది. మనకి గురువు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని మనం పొందే వరకు నేమ్లెస్ స్టేట్, ఫారముల స్టేట్ నీకు అర్థమవుతుందే, ఆ రూప నామ రహితమైనటువంటి ఆనంద స్వరూపాన్ని, ఆ శాంతి స్వరూపాన్ని మనం పొందే వరకు వేటగాడు జంతువుని ఎలా వెంటాడుతాడో అలా మనం ఏ జన్మలో ఉన్నా మనం వెంటాడి ఆ నీకు అర్థమయ్యే ఆ జ్ఞాన సింహాసనం మీద మనం కూర్చోబెట్టే వరకు మనం విడిచిపెట్టాడు వాడు. రేపు మధ్యాహ్నం శ్రీరామనవమి, పొద్దున పూజలు చేసుకున్నవాళ్ళు పూజ చేసుకోండి, పూజలు చేసుకుంటారు. దేవుణ్ణి అలంకరించేవాళ్ళు మనం, ఆనందించేవాళ్ళు మనం, ఇదేం అక్కర్లేదు. దేవుణ్ణి ఎవరు అలంకరిస్తారో మనం అలంకరిస్తాం, ఆనందించేవాళ్ళు కూడా మనమే. ఏ చేసినా మనం మంచుకోవాలి, మన ఆనందం కోసం చేస్తూ ఉంటాం మనం. దేవుని మెడలో గొలుసు పెట్టేది మనమే, ఆ గొలుసు చూసుకుని ఆనందించే వాళ్ళకు కూడా మనమే. త్యాగరాజు గారు మాట అన్నారు, అందరికీ సుఖం కావాలి. ఏం కావాలి? అందరికీ సుఖం కావాలి. ఓ రామా, ఓ దశరథ రామ, ఓ వైకుంఠ రామ, ఓ సీతారామ, కానీ శాంతి లేని వాడికి సుఖం వస్తుందా? ఆ సుఖం అందరికీ కావాలి. ఓ రామ, ఓ శ్రీరామ, దశరథ రామ, అయోధ్య రామ, ఓ అయోధ్య రామ, సుఖం అందరికీ కావాలి. కానీ శాంతి లేని వాడు సుఖాన్ని పొందుతాడా? అది శాంతి లేకుండా నీకు సుఖం ఎలా వస్తుంది? డబ్బు లేకపోతే భోగం లేదు, డబ్బు లేకపోతే భోగం లేదు, శాంతి లేకపోతే సుఖం లేదు. పరమ వైరాగ్యమూర్తి త్యాగరాజు. మీరు అభ్యాసం చేసినా ఒడ్డుకు రాలేరు, అభ్యాసానికి వైరాగ్యం సపోర్ట్ లేకపోతే. థ్యాంక్ యూ ఆల్. లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.